విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. మన భక్తులు నిజంగా పరమ ఉదార చరిత్రులు. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం నాలుగు రోజులతో కార్యక్రమం పూర్తవుతోందని తెలియజేస్తూ సరిగ్గా 4 గంటలు వేయించారు. నాలుగు రోజులతో కార్యక్రమం ముగించండి బాబు అని చెప్పడానికి 4 వేయడమే కాకుండా ఈ నాలుగు రోజులకు ఒక ప్రత్యేకత ఉందని కూడా సూచించారనమాట. ధర్మ అర్థ కామమోక్షాలు 4 ఈ దండల ద్వారా మీకు ఇస్తున్నాం. ఈ దండలు ఎలాగో మీరు తీసి పక్కన పెట్టి ఆకనం ఆకే ఇస్తారు అంటే వెళ్ళి మళ్ళీ మాకే చతుర్విధ ఫల పురుషార్థాలు అందజేస్తారు అని ఒక సూచన చేసి ఈ 4 దండలు వేసినందుకు వారికి సర్వ మంగళాశాసనాలు కూడా పరమేశ్వరి శారదా పరమేశ్వరి అందజేయుగాక. పాండవులంతా అమ్మగారిని, పెదనాన్నగారిని, గాంధారిని చూడ్డానికి పాదయాత్ర మీద దాంతోపాటు వివిధ పరివారాలను కూడా వెంట పెట్టుకుని శతయోపాశ్రమానికి వెళ్ళారు. తీరా వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళేమో యమునా నది దగ్గరికి వెళ్ళారు. తెల్లవారితే స్నానం చేయాలి, పవిత్ర స్నానం, అందుకని పవిత్ర స్నానానికి వెళ్ళారని తెలుసుకుని వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఎదురు చూసి మొత్తం మీద యమునా స్నానానికి సంసిద్ధముగా ఉన్న గాంధారి, ధృతరాష్ట్రులని, సంజయుణ్ణి, కుంతీదేవిని చూచారు. దారిలో వీళ్ళకి రకరకాల శుభశకునాలు కూడా అయ్యాయిట. ఎప్పుడైనా మహానుభావులు నిరంతరం తపస్సు చేసేటటువంటి వాళ్ళని దర్శనం చేసుకోవడానికి వెళితే మన మనస్సుకు కూడా తెలియని ప్రశాంతత వస్తుంది. అందుకనే సాధ్యమైనంత వరకు సాంగత్యం వద్దు, కానీ సాంగత్యం చేయకుండా ఉండలేం కనుక సజ్జన సాంగత్యం చేయండి అన్నారు. సజ్జనుల సాంగత్యం వల్ల లాభం ఏమిటంటే వాళ్ళు నిరంతరం యోగాభ్యాసం చేయటము, పురాణ శ్రవణము చేయటము, లేక భగవత్ సంబంధమైన నామస్మరణాన్ని సాధన చేయటము చేస్తారు గనక వారి సన్నిధానంలో ఉన్నప్పుడు వారి ప్రభావం మన హృదయం మీద పడుతుంది. అప్పుడు మనం కూడా తెలియకుండానే సాధకులం అవుతాం. మన శరీరం ఇనప ముక్క వంటిది. మహానుభావులు అయస్కాంతం వంటి వాళ్ళు. అయస్కాంతంతో ఇనప ముక్కని 10 అలా రాపిడి పెడితే ఇనప ముక్కకు కూడా అయస్కాంత లక్షణం వస్తుంది. అలాగే మహాత్ముల్ని గంధంతో పోల్చారు. గంధం చెట్టు యొక్క గొప్పతనం ఏమిటి? గంధం చెట్టు గొడ్డలి వచ్చి తనని నరిగితే తనని చంపేటటువంటి గొడ్డలికి కూడా గంధం ఇస్తుందిట. మీరు చూశారు కదా ఎప్పుడన్నా గంధం చెట్టుని దేంతో నరుగుతాం? గొడ్డలతోటే నరుగుతాం. కానీ ఓసి గొడ్డలి, నా ప్రాణం తీసేస్తున్నావా, నీ అంతం చూస్తాను అనదు పాపం గంధపు చెట్టు. తనని నరికేటటువంటి గొడ్డలి యొక్క అంచుకి కూడా పవిత్రమైన సువాసనని, సుగంధాన్ని ఇస్తుంది. ఎంత గొప్పదండి. చేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య అంటాడు నారద పురాణంలో. తనని నరికినప్పటికీ గొడ్డలి యొక్క ముఖమునకు చందనపు వృక్షం, గంధపు చెట్టు సువాసనే ఇస్తుంది. అలాగే మహానుభావులు తమ సన్నిధానంలో ఉన్నవాడు ఎంత పాపాత్ముడైనా, గొడ్డలి లాంటి వాడైనా, క్రూరుడైనా, రాక్షసుడైనా, వాణ్ణి కూడా సాధకుడిగా మార్చడానికి ప్రయత్నిస్తారు. శాయశక్తుల ఇతరులను బాగు చేయడానికి ప్రయత్నించే వాళ్ళని సాధువులు అంటారు. ఇతరులను పీడించడానికి ప్రయత్నించే వాళ్ళని క్రూరులు లేక రాక్షసులు అంటారు. అందువల్లే సాధ్యమైనంత వరకు మహానుభావుల సన్నిధానానికి వెళుతున్నాం అంటే అప్పుడే మన మనస్సు చెబుతుందట, ఇప్పుడు మనం వెళుతున్న చోట మన యొక్క మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆ వెళ్లే వ్యక్తి చాలా గొప్పవాడని మనస్సు చెబుతుంది. ఒకప్పుడు ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడో, ఒకప్పుడు గాంధారి ఎటువంటిదో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు పరమ సాధకులయ్యారు. ఈ సాధన తెలియకుండానే వాళ్ళ శరీరం మొత్తం పవిత్రం చేసింది. మనస్సులో చేసే సాధన వల్ల, నాలుకతో పలికే నామం వల్ల మన శరీరము భగవద్ విగ్రహంలా తయారవుతుంది. మీరెవరైనా ఆ పని చేయొచ్చు తెలుసా, రోజు కృష్ణ కృష్ణ రామ రామ మీ ఇష్టం వచ్చిన ఒక నామం చెయ్యండి, అపూర్వమైన ఏదైనా ఒక మంత్రదీక్షను వహించి చెయ్యండి, ఏదన్నా పవిత్ర కార్యం చెయ్యండి, కొద్ది రోజులకి మన శరీరం కూడా ఆ లోపల ఉన్న భగవద్ విగ్రహంతో సమానం అవుతుంది అని వ్యాసులు వారు చెప్పారు మహాభారతంలో. మన శరీరం భగవద్ విగ్రహంగా మార్చుకునే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇవాళ మనం చూస్తున్న ఈ శరీరాలన్నీ కూడా నిజానికి మృణ్మయ శరీరాలు, మట్టితో తయారయ్యని శరీరాలు, ఇవన్నీ పంచభూతాలతో నిండిన శరీరాలు. అందుకే ఈ పాంచభౌతిక శరీరం కొద్ది రోజులు పోయాక మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. కలిసిపోయే ముందు ఈ శరీరం అపాంచభౌతిక శరీరం అవ్వాలి, అంటే చిన్మయ శరీరం అవ్వాలి, సాక్షాత్ భగవంతుని విగ్రహం వలె మారాలి. మారడానికి మనం సాధన చెయ్యాలి అని చెప్పారు. ఎక్కువ సాధన చేసేవాడు తన శరీరాన్ని దేవాలయములోని స్వయంభూ విగ్రహం ఎంత గొప్పదో అంత గొప్ప విగ్రహముగా మలచుకోగలుగుతాడు అన్నారు. ఇప్పుడు వేదవ్యాసుడు ఉన్నాడు, ఆయనకి నమస్కారం ఎందుకు చేసేవారు ఆ రోజుల్లో? ఎక్కడో బదరీలో ఉన్న నారాయణ విగ్రహం, కాశీలో ఉన్న శివలింగం, ఈ రెండు వ్యాసుడిలో కనపడేవిట అందరికీ. అంటే వేదవ్యాసుని శరీరం అవ్వడానికి మనలాంటి శరీరంలా కనబడుతున్నా, కదిలే శరీరమైనా, మాట్లాడుతున్న మానవ శరీరమైనా, ఆయన తపశ్శక్తి వల్ల, మహాసాధన వల్ల ఆయన శరీరం కాశికా విశ్వేశ్వర స్వరూపమయ్యిందని, ఆ మహాశరీరం బదరికా నారాయణ స్వరూపమయ్యిందని దాదాపు 18 పురాణాల్లో మనం చెప్పడం పక్కన పెడితే, శౌనక సంహితలో నారదుడు ఒక రోజున నైమిషారణ్యం వచ్చి వ్యాసుని శరీరం అంటే ఇద్దరు మహాపురుషుల శరీరం అని చెప్పాడు. ఎవరు? నారదుడు. ఎక్కడ చెప్పాడు? నైమిషారణ్యంలో శౌనకాదులకి చెప్పాడు. అది కూడా సూతుడు పురాణం చెబుతుంటే మధ్యలో వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడో తెలిసిన, వేదవ్యాసుల వారి శరీరం మనలాంటి శరీరం కాదు, నారదుండైన నేను కూడా చెబుతున్నాను, నాకు శిష్యుడు వ్యాసుడు అయినా వ్యాసుడి యొక్క గొప్పతనం చెబుతున్నాను, ఆయన శరీరములో ఇద్దరు దేవతలున్నారు, ఒకడు కాశీ విశ్వేశ్వరుడు, మరొకడు బదరీ నారాయణుడు అని నారదుడు చెప్పాడంటే అప్పుడు దాన్ని బట్టి ఆ వ్యాసుడు ఎంత గొప్పడో ఆలోచించండి. అంత శక్తి ఉంది కాబట్టి అంత పూర్వం ఏ మహర్షి చెయ్యలేని ఘనకార్యం ఆయన ఒక్కడే చేశాడు. ఇన్ని పురాణాలు ఎవడు రాయగలడండి? ఆ రాసిన వాటిని చదివి చెప్పడానికే రోజులు సరిపోవడం లేదు, వినడానికి జీవితం సరిపోదు, అందులో ఉన్న మంత్రాలు కానీ లేక ధర్మాలు కానీ ఆచరించడానికి యుగాలు సరిపోవడం లేదు. అటువంటిది ఆ మహానుభావుడి ప్రయత్నాన్ని మనం అనుకరించగలమా? అది సాధారణ శక్తి కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తాడు కాబట్టే ఆ మహానుభావుడికి అన్ని శక్తులు వచ్చాయన్నమాట. ఇది మనకి ధృతరాష్ట్రుడి చరిత్రలో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశాడు ఆయన. ధృతరాష్ట్రుడు ఒకప్పుడు పుత్రపక్షపాతంతో ఉన్నవాడే, ఒకప్పుడు చెయ్యరాని పనులు చేసిన వాడే, ఆయన స్వార్థంతో ఉన్నవాడే, అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన ఈ కొద్ది రోజులలో, అంటే ఇంత చేసి ఒక్క 1 సంవత్సర కాలం ఉన్నాడు ఆయన అడవిలో, ఈ ఏడాదిలోనూ కూడా తీవ్ర వైరాగ్యంతో ఆహారాన్ని తగ్గించి గాలి మాత్రం భోంచేస్తూ మధ్య మధ్యలో 2 రోజులకో 3 రోజులకో పళ్ళు తింటూ కఠోర తపస్సు చేయటం వల్ల, సాధన చేయటం వల్ల, భగవన్ నామస్మరణం చేయటం వల్ల ఆయన శరీరం తెలియకుండానే దేవతా విగ్రహం కింద మారిపోయింది. గాంధారి శరీరము అలాగే మారిపోయింది. ఇక కుంతి వీళ్ళకంటే ఎక్కువ చదివింది 7 ఆకులు. అనగా కుంతీదేవి వీళ్ళకి వెళ్ళే 3 రోజులకు కూడా ఆహారం తీసుకోవడం లేదట, వారమునకు ఒక్క పర్యాయం ఒక్క ఫలం తినేదిట ఆవిడ. దాన్ని బట్టి ఆవిడ ఇంకా ఎక్కువ తపస్సు చేసిందనమాట. అందువల్ల ఆవిడ శరీరం కూడా ముఖమేమో చిక్కిపోయినట్టు ఉంటుంది, శరీరం బాగా బక్క చిక్కినట్టు ఉంటుంది, కానీ కాంతి కనబడేదిట ఆవిడ ముఖంలో. ఈ ఏడాది కాలంలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు ఈ నలుగురు కూడా బాగా చిక్కిపోయారు. ఒకప్పుడు మంచి బలంగా ఉన్న వాళ్ళ శరీరములు సన్నగా అయిపోయాయి, ఎముకలు కనపడుతున్నాయి, ఉరఃపంజరం కనపడుతోంది, ముఖమంతా ఇలా పీక్కుపోయినట్టు అయ్యింది. కానీ అలా పీక్కుపోయిన ముఖంలో కనపడదట, ఆ ముఖంలో మాత్రం అపూర్వమైన ఒక కాంతి కనపడుతోంది. ఆ కాంతి ఆహారం వల్ల వచ్చే కాంతి కాదు, శారీరక బలం వల్ల వచ్చే కాంతి కాదు, తపస్సాధన వల్ల వచ్చే కాంతి. మహానుభావులు. కొంతకాలం పోతే వాళ్ళు ఎలా ఉన్నా ఆఖరి చావడానికి సిద్ధంగా మంచం మీద ఉన్నా అటువంటి వాళ్ళ ముఖంలో ఒక గొప్ప కాంతి వస్తుంది. అది సూర్యకాంతి కంటే గొప్ప కాంతి. సూర్యుడి కాంతి కొంత భయం కలిగిస్తుంది, కానీ తపస్సాధకుల యొక్క ముఖంలో నుంచి వచ్చే కాంతి మాత్రం భయం కలిగించకుండా ఆహ్లాదం కలిగిస్తుంది. అనగా కాంతేమో సూర్యుడి కాంతి, అందులోంచి వచ్చేది వేడి కాకుండా చంద్రుడిలో ఉన్న చల్లదనం ఉంటుంది. అందుకని సూర్యకాంతి, చంద్రుని యొక్క తేజస్సు రెండు కలగాపులగమై వచ్చేటటువంటిది తపస్సాధకుల యొక్క ముఖకాంతి అన్నారు. అటువంటి కాంతితో ఉన్నారు కాబట్టే వాళ్ళ దగ్గర గడుతుంటే ఈ పాండవుల యొక్క హృదయములో ఏదో తెలియని ఒక ఆహ్లాదం వచ్చింది, ఆనందం కలిగింది. వాళ్ళు సరిగ్గా అక్కడికి వెళ్ళారు. యమునా నదిలో అప్పుడే సంకల్పపూర్వకంగా స్నానం చేసి ధృతరాష్ట్రాదులు మళ్ళీ తిరుగు ప్రయాణం పోతున్నారట. పాండవులు ఎక్కడున్నాడు ధృతరాష్ట్రుడు, ఎక్కడుంది గాంధారి, ఎక్కడుంది అమ్మాని వెతుక్కుంటూ వెళ్లే సమయానికే గ్రహణం పూర్తయిపోయింది. పవిత్ర స్నానం యమునా నదిలో ఆచరించారు వాళ్ళు. ఆచరించి తడిబట్టలు పిండేసుకుని కేవలం గోచిగుడ్డల లాంటివి నార వస్త్రాలు, బాగా పాడైపోయిన వస్త్రాలు, పాత వస్త్రాలు మాత్రమే కట్టుకున్నారు వాళ్ళు. కేవలం రెండు వస్త్రాలు అటు వాళ్ళ దగ్గర ఉండవి, ఒకటి కట్టుకుంటే రెండోది ఆరేస్తారు. అది ఆరాక మళ్ళీ దాన్ని కట్టుకొని ఈ వస్త్రాన్ని మళ్ళీ ఆరేస్తారు. ఇంతకు మించి రెండుకు మించి ఇంక గోచిగుడ్డలు వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకోరట, ఏ పేచీ లేకుండా ఉంటారు. వయస్సులో ఉన్నప్పుడు మనిషి కష్టపడి సంపాదించాలి, సకల సంపదలు స్వీకరించాలి. వార్ధక్యం పెరిగే కొద్దీ వీటి మీద వ్యామోహం విడిచిపెట్టాలి. దీనికి క్రమసాధన అని పేరనమాట. క్రమసాధన, అక్రమ సాధన అని ఉంటాయి. అక్రమ సాధన మానవుణ్ణి బాగు చెయ్యదు. అనగా ఏ వయస్సులో చేయవలసింది ఆ వయస్సులో చేయకపోతే ఆ వ్యక్తి అంత తేలిగ్గా జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించలేడు, భగవద్ దర్శనం చెయ్యలేడు. అదే క్రమసాధన అంటే ఏమిటనమాట. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. బాల్యంలో విద్యాభ్యాసం, యవ్వనలో ఉద్యోగంలో ప్రవేశించడం, వివాహం చేసుకోవటం, సంతానాన్ని సేకరించడం, మళ్ళీ వృత్తిని వ్యాపారాన్ని వీటిని సేకరించడం, సంపాదించడం. ఓ వయస్సు దాటిన తర్వాత ఈ పవిత్ర ధనాన్ని మళ్ళీ మంచి మంచి కార్యక్రమాలకు వారు చేసినట్టు అన్నదానాదులు వంటి వాటికి ఖర్చు పెట్టడం, ఇలా పురాణ శ్రవణాదులు చేయటం, ఇవన్నీ కూడా క్రమసాధనలోకి వస్తాయి. ఏ వయస్సులోకి ఆ వయసులో చేయవలసిందనమాట. పాతికేళ్ల వయసులో సన్యాసం పుచ్చుకోవడం అనేది ఎక్కడో కారణజన్ముల్ని పక్కన పెట్టండి, సద్గురువుల్ని తక్కిన వాళ్ళకి పనికిరాదు. ఇంద్రియ నిగ్రహము హఠాత్తుగా రమ్మంటే రాదు. అందుకని దానికి ఏమన్నాడు, బలవంతంగా పచ్చి మామిడికాయను ముగ్గేస్తే మామిడికాయ పండదు సరిగ్గా, కుళ్ళిపోతుంది. దాని మీద ఏమన్నా మందులు తల్లితే ఆ మందుల వల్ల పండేటటువంటి మామిడి పళ్ళు ఏమీ రుచి ఉండవు సరిగదా, నాలుకని శరీరాన్ని పాడు చేస్తాయి. మరి మనం అడగచ్చు, ఏమండి భారతీ తీర్థ మహాస్వామి వంటి వారు, విధుశేఖర భారతి మహాస్వామి వంటి మహానుభావులు, వాళ్ళు కూడా చిన్నప్పుడే సన్యాసం స్వీకరించారు కదానని, వాళ్ళు కొన్ని వేల జన్మల్లో పండి 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 మామిడి పండు రూపంలో ఆ ఫలం ఇప్పుడు ఈ రూపంలో పుట్టింది, అది గుర్తుపెట్టుకోండి. అది ఈనాటి సాధన కాదు. శంకరాచార్యులు వారు 8 ఏళ్ల వయసులో సాధనలోకి వెళ్ళారంటే అది ఎన్ని జన్మల సంస్కారం అనుకుంటున్నారు మీకు. అది ఇవాళ సన్యాసులుగా అయిన వాళ్ళు, మహాపీఠాధిపతులు బాల్యంలో వెళ్ళిన వాళ్ళు అనేక జన్మల యొక్క అవతారాలలో ఎన్నో జన్మలలో సాధన చేశారు. ఆ పంట ఇప్పుడు ఈ రూపంలో వచ్చింది, అందువల్ల మనకి వాళ్లతో పోలిక అసంభవం. అదే సామాన్య జీవైతే క్రమేపీ చేయవలసిన పనులు చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి ధర్మం ధర్మమే. ఇలా పురాణ శ్రవణాదులు వినడం, పవిత్రంగా దేవాలయాలకు వెళ్ళడం, ప్రదక్షిణలు చేయటం, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి అందరూ చేస్తాం. కానీ పూర్తి వైరాగ్యం అనగా వృత్తిని విడిచిపెట్టడం, ప్రవృత్తిని విడిచిపెట్టడం, అది మాత్రం వార్ధక్యంలో చెయ్యాలి. ఈ క్రమ పద్ధతిలో చేసేటటువంటి సాధన మనిషిని ఈ జన్మలోనే పునర్జన్మ లేకుండా చేసేటటువంటి ఉత్తమ స్థితికి తీసుకెళ్తుంది. అందుకని పూర్వులు ఎప్పుడూ కూడా క్రమసాధనకు విలువ ఇచ్చారు. అలా కాకుండా వెడితే అది ప్రమాదం. దానికి ఉదాహరణగా మనకి దేవీ భాగవతంలో మహావీరుడైనటువంటి అజామీళుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణ భక్తుడి కథ ఒకటి ఉంటుంది దేవీ భాగవతంలో కూడా. అజామీళుడు భాగవతంలో చెప్పబడిన వాడు కాదు, ఇంకోడు ఉన్నాడు వాడు. వాడికి 10 ఏళ్ళు వచ్చాయట. 10 ఏళ్ళు రాగానే ఎవరో సన్యాసికి అందరూ గౌరవ మర్యాదలు చేస్తుంటే చూశాడు. ఓహో, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి అందరూ కాళ్ళ మీద పడతారేమో, వాళ్ళకి నెత్తి మీద కిరీటాలు పెడతారేమో, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మంచి భోజనాలు పెడతారనిపించింది వీడికి. మంచి భోజనాలకి, కీర్తికి సన్యాసం బాగుంటుందనుకుని కేవలం వాడు కక్కుర్తి కోసం సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్ళాడు. వీడి కర్మగాలి అజామీళుడు అన్నవాడు తీరా సన్యాసం పుచ్చుకుని ఏ ఆశ్రమానికి వెళ్ళాడో ఆశ్రమంలో ఆయనకి ఎంతో పూర్వం చాలా గొప్పగా సన్మానం చేశారట్లండి. మీకు ఇక్కడ క్లుప్తంగా అయినా ఒక విషయం చెప్పాలి. అజామీళుడు అనేవాడు పూర్వం కాశీలో ఉండేవాడు. వాడు ఒక రోజున రాజుగారి ఆస్థానానికి వెడుతూ ఉంటే ఆ రాజుగారు ఆ సమయంలో అయోధ్యానగర పీఠాధిపతిని ఒక స్వామీజీని పిలిచాడు. ఆ అయోధ్యానగర పీఠాధిపతి గారిని తీసుకొచ్చి ఆయనకి నెత్తి మీద గొడుగు పెట్టి, తన కిరీటం నెత్తి మీద పెట్టి, తన సింహాసనం మీద కూర్చోబెట్టి, కాళ్ళు కడిగి, ఆ నీళ్లు నెత్తి మీద తొలుకుని, ఆయన్ని ఏనుగు మీద ఎక్కించి పురవీధులలో ఊరేగించి ఆయనకి ఆయన శిష్యులకి రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టాడు. అది అజామిళుడని పేరు కలిగిన ఓ బాలుడు చూశాడు. అప్పటికి వాడి వయసు 10 ఏళ్ళు. వాడికి ఏమనిపించింది, అమ్మా ఒక రాజుగారంతటి వాడు సన్యాసి రాగానే, అయోధ్యాపతి రాగానే, పీఠాధిపతి రాగానే తన సింహాసనం మీద కూర్చోబెట్టాడా, నెత్తి మీద కిరీటం పెట్టాడా, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు తొలుకుని పిండి వంటలతో భోజనం పెట్టాడా, నాకు మా ఇంట్లోనేమో దరిద్రంతో బాధపడుతున్నాను, సరిగ్గా పిండి వంటలతో భోజనం పెట్టడంలో దద్దోజనం కట్టుపొంగలి పెట్టట్లా, దద్దోజనాలు కట్టుపొంగళ్ళు భోజనాలు చెయ్యాలంటే కిరీటాలు నెత్తి మీద పెట్టుకోవాలంటే సన్యాసం పుచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది. వెంటనే ఏం చేశాడు, అక్కడ ఇక్కడ ఎందుకు, ఈ అయోధ్య పీఠాధిపతి ఉన్నాడు కదా, ఆ పీఠాధిపతిని రాజుగారే నెత్తి మీద పెట్టుకుంటున్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటే నాకు కూడా మర్యాదలు వస్తాయని ఆయన సన్యాసానికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటానంటే మా ఆశ్రమంలో ఒక్క నెలనాళ్ళు ఉండిన ఆయన, అప్పుడు కావాలంటే సన్యాసం ఇస్తానన్నారు గురువు గారు. వీడి సంగతి తెలుసు కనుక ఈ నెలనాళ్లలో వీడి పని అయిపోయింది. ఏమిటి, రాత్రి ఏమో 10 ఇంటిదాకా పడుకోరు, అందరూ సాధనలు చేస్తారు, తెల్లవారుజామున 3 ఇంటికి లేపేసేవారు, వీడికి పొద్దున 7 ఇంటిదాకా లేవడం అలవాట్లేదు. ఆ తర్వాత 7 ఇంటికి లేచిన తర్వాత ఒక 2-3 గంటల సేపు ఆసనాలు వేయించి, ఓంకార సాధన చేయించి, చన్నీళ్ల స్నానం రోజు సరయూ నదిలో చేయించి, ఆ తర్వాత 10 గంటలకి 2 దుంపలు పెట్టేవారట, ఓ చిలకడ దుంప, ఓ బంగాళదుంప లాంటిది, పచ్చి దుంపలు అవి కూడా. ఏవండి మన కాశీలో మీరు వచ్చినప్పుడు పొద్దున్నే మంచి కట్టు పొంగలి అందులో జీడిపప్పు వేసి పెట్టారే, అవి ఏవండి అంటే, అవి మేము తిన్నాను ఆయన, కాశీరాజు గారు సన్యాసుల మీద గౌరవంతో పెట్టాడు కాబట్టి ఇంత ప్రసాదం తిన్నాను తప్ప మా ఆశ్రమంలో రోజు 2 దుంపలే పెడతా ఉన్నారట, ఇలా 2 దుంపలు తింటే నా దుంప తెగిపోయేటట్టు ఉన్నారు వీడు పాపం. సరే పోయి మధ్యాహ్నం ఏమన్నా పెడతారంటే మధ్యాహ్నం తోటకూర ఉడకబెట్టి అందులో ఉప్పు కూడా వేయకుండా పెట్టారట, చప్పిడి తోటకూర పులుసు. అన్నం ఏదన్నాడు, అన్నమా మేము రోజు తోటకూర పులుసు, బచ్చలాకు పులుసు, పాలకూర పులుసు, ఉత్తి ఆకులు ఉడకబెట్టి ఇంత ఉప్పు వేసుకు తాగుతాం, ఒక్కోసారి ఉప్పు కూడా వేయమన్నారట. అదేంటండి అక్కడేమో వంకాయ గుత్తొంకాయ కూర, అయ్యి బాబు కట్టుపొంగలే, దద్దోజనమా, పులిహార చేయించారా, సాంబారా, అప్పడాల, వడియాలు, గోంగూర పచ్చడ, ఎన్ని రకాలు ఆ పిండి వంటలతో భోంచేశారు కదా, అవన్నీ మీ ఆశ్రమంలో దొరుకుతాయని నేను సన్యాసం పుచ్చుకొద్దాం అనుకుంటే మీరు ఏమిటి ఇలా పెట్టి చంపేస్తారా అంటే, మా ఆశ్రమంలో పొద్దున్న దుంపలు, మధ్యాహ్నం పులుసు, మళ్ళీ సాయంకాలం మాత్రం ఒక సత్తుప్రస్థం అనే పేరుతో పేలపిండి పెడతాం, రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఆవు పాలు, అవి కూడా పంచదార లేకుండా ఇస్తామన్నారట. నెల్లాళ్ళు ఇలా ఉండేవాడు, ఇలా అయిపోయి పెనుగులు అయిపోయి గురువు గారికి చెప్పకుండా ఒకటే పొరుగు, మళ్ళీ మళ్ళీ అయోధ్య మొహం చూస్తే ఒట్టు కాశీకి పారిపోయట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆ మహానుభావులు ఎక్కడన్నా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మనలాంటి వాళ్ళ మీద ప్రేమతో తింటున్న ఆహారం చూసి వాళ్ళు రోజు అలా తింటారేమో అనుకుని సన్యాసం పుచ్చుకుంటే వీడు సన్యాసి కాకుండా సన్యాసి అయిపోతాడు. వాళ్ళు మహాత్ములు, ఎంతో సాధన చేసి 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 కోటి జన్మల సుకృతం ఇవాళ గురువుల రూపంలో ఆవిర్భవించింది. కాబట్టి తొందరపడి పక్వమైన మనస్సు లేకుండా కేవలం భోగాల కోసమో కీర్తి కోసమో ఒక వృత్తిలో గడుగు పెడితే వాడు దెబ్బతింటాడనడానికి ఉదాహరణ ఈ అజామిళుడు అనేవాడి చరిత్ర. ఇది కాళికా పురాణంలోని ఒక అపూర్వమైన గాథ. ఇటువంటి గాథలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి ఏమని పేరు అన్నమాట, క్రమసాధన అక్రమ సాధన అని 2 రకాలు. ఇందాక చెప్పిన కుర్రాడిలాగా భోగముల కోసం తొందరపడి సన్యాసం పుచ్చుకుంటే అది అక్రమ సాధన, మీరందరూ చేస్తున్నది క్రమసాధన. ఈ క్రమసాధన ఇవాళ ధృతరాష్ట్రుడు చేశాడు కాబట్టి ఆయన బాగా చిక్కిపోయినా, ఏమాత్రం శరీరంలో బలం లేకపోయినా, దుర్బలుడైనా, ముఖములో మాత్రం అపూర్వమైన కాంతి కనపడింది. ఆ కాంతిని చూచి దూరం నుంచే ధర్మరాజు ఆశ్చర్యపోయాడు, ఈయనైనా మా పెద్దనాన్న, ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన హంస హస్తినాపుర సింహాసనం మీద కూర్చుని రజోగుణంతో రాజటీవితో రాజసమైన మూర్తితో ఉన్న ఆయన ఈయనేనా, ఇప్పుడు ఈయన చూస్తుంటే కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసిన ఒక ఫలితం తపస్సాధన సత్వగుణం ఈ ముఖంలో కనపడుతుంది అనిపించింది ఆయనకి. ఇంకా గాంధారి చూస్తే ఆవిడ కూడా అలాగే ఉంది, దుర్బలతనులయ్యు ఫల పవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి రోజు పండు మాత్రమే గాలి మాత్రమే మంచినీళ్లు మాత్రమే తీసుకున్నప్పటికీ లోపల భగవన్నామం చెయ్యటం వల్ల, ఆసనములు వేయడం వల్ల, ప్రాణాయామాదులు చెయ్యటం వల్ల, అపూర్వమైన మంత్రములను జపం చెయ్యటం వల్ల కొంతమంది మహానుభావుల శరీరములో ఇలాంటి కాంతి వస్తుంది. కాబట్టి కాంతికి శరీర బలం కాదు, కేవలం సాధనా బలమే, తపోబలమే బలము అన్నట్టుగా ఇప్పుడు గాంధారి కనపడింది. అంతకు వెయ్యిరెట్లు ఎక్కువ కాంతితో కుంతి కనపడింది. వెంటనే ఎదురుగుండా వెళ్ళిపోయి అమాంతంగా ఆ ధృతరాష్ట్రుడికి గాంధారికి నమస్కారం చేయడానికి పరుగు పరుగున ధర్మరాజు వెడుతూ ఉంటే, ఈ ధర్మరాజుని వెడుతున్న అర్జునుడిని తోసి సహదేవుడు ముందెళ్ళి వాళ్ళ అమ్మ మీద పడ్డట. ఇక్కడ ఎంత బాగా చెప్పారో, సహదేవుడికి వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ అంటే, ఈ ధర్మరాజు ఏమో గాంధారికి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేయడానికి వెడుతూ అంటే, ఈయన వచ్చి రెండు చేతులు తోసేసి వాళ్ళని అమ్మా అని వెళ్ళి కుంతీదేవి పాదాల మీద పడ్డాడు. దాన్ని బట్టి ఆ బంధం ఎంత గొప్పతో తెలుస్తోంది మనకి. నిజానికి కుంతీదేవికి కన్నబిడ్డ కాదు, మాద్రీపుత్రుడు ఈ నకులుడు సహదేవుడు. కానీ కన్న కొడుకుల కంటే అతన్ని ఎక్కువ ప్రేమగా చిన్నప్పటి నుంచి చూసింది ఆవిడ. ఆ సహదేవుడికి కూడా ఆవిడంటే అంత ప్రేమ. ఇప్పుడు కూడా వీళ్ళంతా ఇక్కడికి రావడానికి మూల కారణం ఎవరంటే సహదేవుడే. నేను మా అమ్మను చూడకుండా ఉండలేను బాబోయ్, కావాలంటే మీరు ఇక్కడ ఉండండి, నేను పోతానన్నాడు. ఆయన మాట వల్ల వీళ్ళంతా కూడా మనస్సు ఒగ్గబట్టలేక బయలుదేరారు. అపూర్వమైన కొన్ని బంధాలు ఉంటాయండి కొన్ని, ఆ పెంపకపు ప్రేమలు అలా ఉంటాయి. యశోదకి కృష్ణుడికి, సహదేవుడికి కుంతికి ఇలాంటి అపూర్వమైన ప్రేమ ఆ రోజుల్లో ఉండేది. చాలాసార్లు కృష్ణుడు ఏమన్నాడు తెలిసిన, నన్ను ఎంత ప్రేమగా యశోద పెంచిందో అంతకొక్క రెట్లు ఎక్కువే పెంచింది, కానీ కుంతీదేవి సహదేవుణ్ణి ఏమాత్రం తగ్గలేదన్నాడు ఆయన. కృష్ణుడు అన్న మాట ఇది, అటువంటి బంధం వాళ్ళది. అందుకే సహదేవుడు అమ్మని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుని కన్నీళ్లతో పాదాలు పూర్తిగా తడిపేస్తే ఆ చూడ్డానికి ఎలా ఉందో తెలిసిన, యమునా నదిలో స్నానము చేసిన కుంతీదేవి పాదములు ఇంకా తడిగానే ఉన్నాయట. యమునా నదీ జలములతో కడగబడిన ఆమె పాదములను మళ్ళీ తిరిగి పవిత్రమైన కన్నీటి ధారతో కడిగాడాయన. అవి సన్నీళ్లు, ఇవి కన్నీళ్లు. ఆ సన్నీళ్ల కంటే ఈ కన్నీళ్లు కొంచెం వేడినీళ్ళు అన్నమాట. గేదరు వేసుకోకర్లా, రాత్రిపూట స్నానం చేయాలంటే అంత హాయిగా ఉందా అనిపించేటట్టుగా కన్నీళ్లు కార్చగానే దగ్గరికి తీసుకుని కౌగిలించుకునే లోపు ఈ హడావుడికి కళ్ళు లేని ధృతరాష్ట్రుడు గాంధారి ఏమిటి సంభ్రమం, ఎవరొచ్చారు అంటే సహదేవుడు వచ్చాడు, సహదేవుడు వచ్చాడు అందిట. అంతేగాని పాండవులంతా వచ్చారు, కోడళ్ళు వచ్చారు, మీ కోడళ్ళు మా కోడళ్ళు వచ్చారని చెప్పలేవిడ. సహదేవుడు వచ్చాడు, సహదేవుడు ఒక్కడే వచ్చాడు అనగానే లేదు అందరం వచ్చామని ధర్మరాజాదులు కూడా పాదాలకు నమస్కరించారు. ఆ పూట గాంధారికి ధృతరాష్ట్రుడికి మళ్ళీ ఎక్కడ లేని ఆనందం వచ్చిందిట. మీరు ఎన్ని చెయ్యండి, బలహీనతలు కొన్ని ఉంటాయి. అడవిలో ఉన్న మన వాళ్ళు వచ్చారా మళ్ళీ అంత సన్యాస దీక్షలో కూడా, అంత అపూర్వమైన సాధనలో కూడా ఏది మన వాళ్ళు వచ్చారా అనిపిస్తుంది. అందుకని మనం ఏ ఊళ్ళో ఉన్నామన్నది కాదు, మన మనస్సు అన్నిటికీ మూల కారణం అన్నారు. ఎంత పొంగిపోయాడో ధృతరాష్ట్రుడు మళ్ళీ, నాయన ధర్మరాజు వచ్చావట్రా నాయన రారా అన్నాడు. పాండవుల తర్వాత సంజయుణ్ణి గౌరవించారు, మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఇక్కడ హస్తినలో ఉన్నట్టు అనిపించింది అన్నారు వ్యాసుల వారు అన్న మాట ఏమిటి, మళ్ళీ నేను హస్తినాపురంలో ఉన్నాను. ఎందుకంటే అందరూ వచ్చేసారు ఇంచుమించుగా, ఆయన కోడళ్ళు వచ్చారు, కుంతి కోడళ్ళు వచ్చారు, కొడుకులు వచ్చారు, ఇప్పుడు వీళ్ళంతా, వీళ్లతో పాటు పరివారం వచ్చింది. వీళ్ళందరినీ చూడగానే నేను అడవిలో లేను, హస్తినలో ఉన్నాను అనుకున్నాడు ఆయన. సాధకులకి అందుకే మధ్య మధ్యలో ఇలా దర్శనం కూడా ప్రమాదము. అందుకని మహానుభావులైన ఋషులైతే ఎవరు వచ్చినా ఎవరు పోయినా పట్టించుకోరు. మనలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కడైనా ఆశ్రమంలో ఉండిపోదామని వెళ్ళినా నాలుగు రోజులు ఉన్నాక ఒరే మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నానరా అంటారు. వెళ్ళి పేరుకు వృద్ధాశ్రమాలు లేకపోతే సన్యాసాశ్రమాలు కాశీలో మకాం పెట్టినా అక్కడ కాశీలో ఉండరు. ఇప్పుడు రోజు ఈ వీడియోలు ఉండొచ్చేగా స్కైప్ దానికి పైగా పైగా. అంచేత మనం ఇక్కడ నుంచి కాశీ వెళ్ళినా స్కైప్ అనే పేరుతో స్కిప్ అయిపోతాంట తిరిగి సంసారంలోకి. మాట వరసకు కూడా మనసు అక్కడ నిలబడ్డంలా. కాశీలో ఉంటారా రోజు సాయంకాలం పూట పిల్లలతోటి స్కైప్కి వచ్చి, ఇక్కడ బాగానే ఉందిరాయి, భోజనం బాగుంటుంది, వాళ్ళేమో మాకు పుణుకులు వేశారు, చల్ల పుణుకులు వేశారు, మైసూరు బజ్జీ వేశారు. నీకే బాగుందమ్మా, మా ఇంట్లో మా ఆవిడ వాళ్ళ చల్ల పుణుకేలేదు ఏం లేదు, హోటల్ నుంచి తెప్పించింది అంటాడు కొడుకు పక్కన. కాశీలోనే బాగుందిట, కాశీలో ఏసీ రూమ్ పైగా, అది కాశీకి ఏసీలో పోతే ఎంత సుఖంగా ఉందో, ఇక్కడ మాకు ఏసీ లేదంటాడు ఒకడు. ఇవే వీటి కోసం మనం కాశీ వెళ్ళేది. ఈ మధ్యకాలంలో చాలామంది వార్ధక్యంలో చచ్చిపోవడానికి కాశీ పోతున్నారు. అక్కడ కూడా అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు, అక్కడ కూడా అన్ని రకాల సుఖాలు పెట్టుకుని ఏంటి ఆ కాస్త అపార్ట్మెంట్లో నిజంగా వారింట్లో మా ఇంట్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండవు, అక్కడ అన్ని సౌకర్యాలు పెట్టుకుంటారు. మంచి ఏసీ పెట్టుకుని
ఆ గదిలోకి వచ్చిన టీవీ మళ్ళీ ఆ టీవీలో కూడా కాశీలో వాళ్ళు ఏ సీరియల్ చూస్తున్నారు, నా పద్మాకర్ గారు ఉపన్యాసం శాంతిపురం వెంటల్లా, అశ్వమేధపురం వెంటల్లా, అత్తవా పెంట మీద చెత్తవా సీరియల్స్. పైగా ఈ మధ్యన ప్రమోషన్ వచ్చి హిందీ సీరియల్స్, ఎక్కడెక్కడి రాజకీయాలు అక్కడే అనమాట. ఎందుకు కాశీకి వెళితేమిటి? అందుకే వాడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నది అనవసరం, ఏ తీర్థయాత్రలో ఉన్నావు అన్నది అనవసరం, నీ మనస్సు ఎక్కడ లేకపోతే ఉపయోగం ఉంది? ఎంత అద్భుతంగా చెప్పాడండి. గంగలో మునిగితే చాలా పుణ్యమే, కానీ అసలు నీకు అది గంగ అనే ఒక ఊహ లేకపోతే, దాని మీద పవిత్ర భావన లేకపోతే, కృపీటములందు మునింగియాడవే మొసళ్ళులు మీలు కర్కటకముల్ బిసరుహ పత్రలో చెన్న కృపీటములందు మునింగియాడవే మొసళ్ళులు మీలు కర్కటకముల్ కమటము బులు వాణి కబ్బునే అసదృశ్యమైన తీర్థ ఫలము అట్టి విధంబుసుమీ తలంప మానసముగు తీర్థమాడని జనం బులకు బహుభాగ్య తీర్థములు. అగస్త్యుడు లోపాముద్రకి ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు తెలిసిన, ఓ పద్మాక్షి నీళ్లల్లో మునిగితే పుణ్యమని చెప్పాను కదా అని, ఆ గంగ మీద ప్రేమ భక్తి ఆసక్తి లేకుండా మొక్కుబడిగా మునిగితే పెద్ద ప్రయోజనం ఉండదు. నిజంగా కేవలం గంగలో మునిగితేనే మోక్షం వచ్చే ఫలమైతే ఆ నీళ్లల్లో మునిగి పైకి కిందకి తేలుతూ నిత్యం నివసిస్తూ ఉన్న ఏమిటి మొసళ్ళులు, మొసళ్ళు లేవు అందులో, మీలు చేపలు లేవా, కర్కటకముల్ పీతలు ఎండ్రకాయలు ఎన్నున్నాయి అందులో, కమఠంబులు తాబేళ్లు తిరగటం లేదా, వాటన్నిటికీ గంగానదిలో స్నానము చెయ్యడం వల్ల వచ్చే ఫలితం వచ్చి మోక్షానికి ఎడుతున్నాయా? వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదంటే వాటికి గంగ మీద నమ్మకం లేదు. నమ్మకం ఉండి చెయ్యాలి మనం. ఏ నదిలో స్నానం చేసినా ఇది పరమ పవిత్రమైన నది, ఈ నదిలో స్నానము చేసినంత మాత్రం చేతనే మన సమస్త పాపాలు పటాపంచలైపోతాయి అనే విశ్వాసంతో ప్రేమతో భక్తితో అనురక్తితో ఆసక్తితో స్నానం చేస్తే అప్పుడు ఆ శక్తి భగవంతుడు మనకిస్తాడు. అదేమీ లేదు, ఉత్తినే ఏదో స్నానం చేయాలి కాబట్టి చేశాం, పక్కవాడు వెళ్ళాడు కాబట్టి మనం కాశీ వెళ్ళాం అనుకుంటే అప్పుడు కాశీలో ఉన్న మురికి నది మూసీలో ఉన్న ఒకటి. ఈ భక్తి దాని మీద కావాలి. అందువల్ల మహానుభావులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా హృదయములోకి మాట వరసకి కూడా కుటుంబ సంబంధాలు రాకుండా చూసుకుంటారట. అసలు తామరాకు మీద నీటి బుట్టలో ఉండటువంటి ఏమిటో ఉంటారు అనే దానికి ఉదాహరణ నేను చూశాను కాబట్టి చెబుతాను. మా తండ్రి గారు ఉండేవారు, ఎక్కడున్నా కొడుకు వస్తే ప్రేమతో ఆదరించడం, వెళ్ళిపోయాక అసలు కొడుకున్నాడనే విషయం కూడా ఆయన గుర్తుండేది కాదు. అసలు తనకు ఒక సంసారం ఉందని తెలియదు. నేను ఎప్పుడు చివరి రోజుల్లో అడిగాను, ఏమండి బతికొండగా ఒక్కనాడైనా అకౌంట్ ఓపెన్ చేయకూడదా మీరు అన్నాను కావాలని నా చిన్నప్పుడు. ఎందుకురా నాకు అకౌంట్, నా అకౌంట్ పైన ఉందని ఇవ్వరే. ఆశ్చర్యంగా యావత్ జీవితము ఆయన బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయకుండా చచ్చిపోయారు. తెలిసిన మీకు ఆ విషయం, ఎప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఎలా బ్రతికారంటే ఆ రోజులు అలా సాగి అనుకోండి. ఇప్పుడు అన్నిటికీ ఆధారం నిరాధారం, మన బతుకే నిరాధారం చేస్తున్నారు చివరికి వీటి ద్వారా. కానీ ఆ రోజుల్లో ఆయనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఒక్క అకౌంట్ ఓపెన్ చేయటం కానీ పేరు మీద ఎఫ్డి కానీ సొంత ఇల్లు కానీ ఇవేం ఉండకూడదని ఒక కఠోర నిర్ణయం తీసుకుని, ఏం పెడితే తిని, పిల్లలు వచ్చి దండం పెడితే ఆశీర్వదించి, లేకపోతే పట్టించుకోకుండా కుటుంబంలో ఉంటూ కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ కఠోర సన్యాస దీక్షతో వెళ్ళిపోయారు. అందుకే మా తండ్రి గారి గురించి నేను ఒక పద్యం రాశాను, కవిగా పుట్టి కవీంద్రుడై విమల విఖ్యాతాత్ముడై లోక సంస్థవనీయుండగువాని సర్వజన సన్మానంబులందంగజాలి వృధాయంచును మిన్నకుండు భవ నిర్లిప్తాత్మునిన్ నాన్ ఋషి కవియన్ సూక్తి నిదర్శనున్ చలపతిన్ కైమోడ్చి ప్రార్థించదన్. ఆయన పేరు చలపతిరావు గారు. అప్పట్లో ఆయన మీద అన్నానమాట, ఆయన కవిగా పుట్టడమే కవి, పుట్టి పుట్టగానే కవిత్వం రాసిన మహాత్ముడు, కవీంద్రుడిని ప్రఖ్యాతి పొందాడు ఆయన, సమస్త లోకాలలో కీర్తి పొందినవాడు. ఆ రోజుల్లో దక్షిణ భారత హిందీ ప్రచార సభలో మద్రాసులో ఉండి ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభకి పరీక్షా మంత్రి అంటారు దాన్ని, అంత లెవెల్లో ఉద్యోగం చేసిన వాడు ఆయన. చిత్తూరులో వాటిల్లో ఎన్ని సభల్లో చేశారండి ఆ రోజుల్లో. టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క ఫోటోలు ఎప్పుడు ఇంట్లో ఉండేవి, ఆ ఇద్దరికి అంత స్నేహంగా ఉండేది. ఈయన చిన్నవాడు, ఆయన పెద్దవాడు. అటువంటి త్యాగమూర్తి, 20 ఎకరాల పొలం ఒక్కొక్కడికి, మా నాన్నగారికి మా పెద్దనాన్నగారికి కలిపి 40 ఎకరాలు ఉంటే కాకినాడలో, కాకినాడకి కరెక్ట్గా పెదపూడి వెళ్లే మార్గంలో కాకినాడ నుంచి ఇంచుమించుకు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మా తాతగారు పెద్ద దివాన్ జమీందారు. ఆ రోజుల్లో వెళ్ళిపోయేటప్పుడు ఆయన 40 ఎకరాలు ఇచ్చారు. మా నాన్నగారును పెద్దనాన్నగారు ఇద్దరు కలిసి గాంధీ గారికి 1916 సంవత్సరంలో చిన్న వయసులో 20 ఎకరాలు ఇచ్చేసారు గాంధీ గారు అక్కడికి వస్తే. ఇచ్చి 20 ఎకరాలు ఒక్క ఎకరం కూడా అట్టే పెట్టుకోరా అని పెద్దలు ఎవరు అంటే, ఎందుకండి ఆయన మహానుభావుడికి స్వాతంత్ర సమరంలో ఇచ్చేసామంటే మా పిల్లలకి అది పనికొస్తుందని వారికి వెళ్ళాల. అగ్రహారాలు విడిచిపెట్టి కాలినడకన వెళ్ళి ఎన్నో తీర్థయాత్రలు చేసిన పుణ్యాత్ములు అవన్నీ తలుచుకుంటే మళ్ళీ ఓహో ఇటువంటి మహానుభావుల అనుగ్రహం వల్ల కదా ఈ పాండిత్యం అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆయన లోకాలు తిరిగిన వాడు, లోక సమస్తమనీయుడు, సర్వజన సన్మానాలు అందారు, అయినా వృధ అని భవనిర్లిప్తాత్ముడై ఉన్నాడు. సంసారం మీద వ్యామోహం లేకుండా ఉండేవారు. ఆ రోజుల్లో పెదవాడు గోపాలరెడ్డి గారు అంటే చాలా పెద్ద పేరు. ఆయనకి నాన్నగారంటే ఎంతో ఇష్టం అనమాట. ఆ పెదవాడు గోపాలరెడ్డి గారు దండలు వేసి సన్మానించినటువంటి ఫోటోలు ఇంట్లో ఉండేవి. ఆయన అంతటి వ్యక్తికి ఈయనకి స్నేహం ఉన్నా దగ్గరికి వెడితే ఆయన అడిగితే ఏ పదమైన ఇస్తాడు. ఆ పదవుల తోలికి వెళ్ళేవాడు కదా ఈయన. అందుకే భవ నిర్లిప్తాత్ముడు అన్నాను ఆయన్ని. నాన్ ఋషి కవిహి, ఋషి కానివాడు కవి కాడు అనే సూక్తికి నిదర్శనుడు. అటువంటి ఆయనకి ఎప్పుడూ నమస్కారము అని నేను ఎప్పుడు పద్యంలో అవధానం చేసినప్పుడు గారి పుస్తకాల్లో కానీ ఎక్కడో చోట రాసుకునే ఉండేవాడిని ఆయన. కొంతమంది నేను చెప్పొచ్చేది ఏంటంటే, భవ నిర్లిప్తాత్ములం అయి ఉంటే మనం సంసారంలో ఉన్నా ఈ సంసారం మనకి ఆశ్రమంతో సమానం, ఒక సన్యాసాశ్రమంతో సమానం, ఇది కూడా ఒక అరణ్యంతో సమానం. అడవిలో ఉండి సంసారం పెట్టేవాళ్ళు ఉంటారు, సంసారాన్ని కూడా అపూర్వమైన ఒక అరణ్యంగా మార్చుకునే మహానుభావులు ఉంటారు. అటువంటి మహానుభావులకి ఎప్పుడూ కూడా మనస్సు ప్రధానము కనుక ఆ మనస్సుని జయించడానికి సాధ్యమైనంత వరకు సాధన అవసరం. అయినా లాగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనస్సు. ఇంతవరకు చేసిన సాధన ఒక్క క్షణకాలంలో కొంచెం లాగింది, ఎటువైపు వెనక్కి లాగింది. నేను మళ్ళీ హస్తినలోకి వెళ్ళిపోతే బాగుండు, ధర్మరాజు వచ్చాడు ఎంత ప్రేమగా చూస్తున్నాడు, నా కోడళ్ళు వచ్చారు, తొందరపడి అడవికి వచ్చానా అనిపించిందిట ధృతరాష్ట్రుడికి. అంతలోనే మళ్ళీ ఒక్కసారి అణుచుకున్నాడు. అందుకని చెప్తున్నాను, ఇంత గొడవ ఎందుకు చెప్తున్నానంటే, హాయిగా వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకుంటున్న సమయంలో మళ్ళీ బంధువులు వీళ్ళందరూ రావడం, ఈ గౌరవాలు ఈ భోజనాలు చూడగానే ఆయనకు కూడా మార్పు వచ్చిందా లేదా? ఇంతలో అక్కడికి శతయోప మహర్షి లాంటి వాళ్ళంతా వచ్చారు. వచ్చి ఈ వచ్చిన వాళ్ళు ఎవరెవరండి అని అడిగారట. అప్పుడు సంజీవుడు చెప్పాడు, మీరు ఇదివరకు చూడలేదా మా వాళ్ళని? లేదయ్యా, ధర్మరాజాదులు చాలా గొప్పవాళ్ళని తెలుసు, ప్రపంచమంతా ధర్మరాజుని పొగుడుతోంది, అయినా నేను ఇంతవరకు ధర్మరాజుని చూడలేదా? ఎందుకంటే నేను దాదాపు 100 సంవత్సరాలు పైపడి ఇక్కడే ఉంటున్నాను, ఈ అడవిలోనే తపస్సు చేసుకుంటున్నాను, ఈ అడవి దాటి మాట వరసకు కూడా ఏ ఊర్లోకి వెళ్ళలేదు, అందువల్లే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, అందువల్ల అడుగుతున్నాను ఇందులో ఎవరెవరు, ఎవరు ధర్మరాజు, ఎవరు భీముడు, ఎవడు అర్జునుడు, ఎవడు నకులుడు, ఎవడు సహదేవుడు, వీళ్ళ గురించి పెద్దలు చెప్పగా విన్నాను, పరమధర్మమూర్తులు పాండవులని విన్నాను, కానీ వాళ్ళని చూడలేదు చెప్పమని శతయూపుడు లాంటి ఋషులు అడిగితే, అప్పుడు సంజయుడు చెప్పాడు, జాంబూన దచ్చాయ చందంబు వర్ణంబు కలిగిన పలుచని గణపమేను ఉచిత దీర్ఘత్వ సమున్నత ఘ్రాణంబు విడుదలైన విశాల నేత్రములును కంఠీరవంబు రేఖయు నొప్పజూడ్కి ఎంతయు రేగైన ఇతడు ధర్మ తనయుడు ఎర్రదనంబు దనరిన మూపులు ఆయత స్ఫీతంబులైన బాహువులును వెడందయురంబునై పొలుచు ఇతడు భీముడు ఉజ్వల సుందర శ్యామతనువు వారణేంద్రుకైవడియును వారిజములయట్టి కనుదోయి కల ఇతండజునుండు. ఇది ఒక్కొక్కరిని చూపిస్తున్నాను చూడండి. బంగారపు రంగులో ఉండి పల్లచని శరీరముతో పొడుగైన చేతులతో పొడుగైన నడుముతో విశాల వక్షస్థలంతో అంత విశాలమైన నేత్రములతో అందముగా కనపడుతున్న శంఖం వంటి మెడతో ఉన్న సంపెంగ ముక్కు లాంటి సంపెంగ మొగ్గ లాంటి ముక్కు కలిగిన ఈ పుణ్యాత్ముడు అన్నాడే, ఈ సువర్ణ వర్ణ ఛాయ కలిగిన ఈయన ధర్మరాజు. ధర్మరాజు పూర్తిగా బంగారపు రంగులో ఉండేవట, మంచి మిసమిసలాడిపోతున్న పసిమి కలిగిన బంగారపు రంగులో ఉంటాడు ఆయన. పైగా ఆయన కళ్ళు కూడా విశాలమైన నేత్రాలు, అన్నిటికీ మించి శంఖంలా నున్నగా ఉంటుందట ఆయన మెడ, నడుముందే అది అచ్చం సింహం నడుములో ఉంటుంది. మహాత్ముడు ఆయన, అన్ని శుభలక్షణములే, ఎక్కడ శరీర అవయవములలో మాట వరస కూడా లోపం లేదు. పైగా యావత్ జీవితం ఆయన జుట్టు నల్లగా ఒత్తుగా వెనక్కల ఉండేదట, గిరజాల జుట్టు ఇలా వెనక్కి వేళ్లాడుతూ ఉండేది. పొడుగైన గిరజాలతో ఉన్నటువంటి వంకీలతో ఉన్న నల్లని జుట్టు కలిగిన వాడు ధర్మరాజు. కొంతమంది ఏమిటో ఎంత రిటైర్ అయిపోయినా జుట్టు మాత్రం అలా నల్లగానే ఉంటుంది అండి. వాళ్ళ యోగ జాతకం అది. ఒక్కొక్కటి ఎంత గింజుకుపోతాడో రంగులు వేసి 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 శరీరం బాడీ చేసుకుంటాడు, కానీ నాలుగు వెంట్రుకలు ఏతనబడతాయి. ధర్మరాజు గారికి భగవంతుని ఇచ్చిన వరం అది. ఆయన విష్ణు స్వరూపుడు అనుకుంటాను బహుశా, అందుకే ఆయన జుట్టుట ఇలా 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 వెనక్కి నొక్కులు నొక్కులుగా వంకీలు వంకీలుగా ఉండేదట. గిరజాలు జుట్టు పైగా ఉడతలు పీకి తాటిమంటిలో ఉండదు, నల్లగా ఉంది. అటువంటి జుట్టుతో ఉన్న ఆ మహాత్ముడు ధర్మతనయుడు ధర్మరాజు. ఇక ఎర్రని వాడు అరుణ వర్ణంలో ఉండేవాడు అనమాట. ఈయనేమో బంగారపు రంగులో పసుపు రంగులో ఉంటే ఉదయిస్తున్న సూర్యభగవానుడి కిరణములు ఎలా ఉంటాయో, బాగా పుటం పెట్టిన రాగిరేకు ఎలా ఉంటుందో, అప్పుడే పుట్టిన చిగురుటాకులు ఎలా ఉంటాయో, అటువంటి అరుణ వర్ణముతో ఉన్న మహానుభావుడు ఉన్నాడే ఆయన భీముడు. ఆయనకు భుజములు యగుభుజములు కొంచెం మంచి ఒత్తుగా బలంగా ఉంటాయి. సన్నని నడుము కలిగిన వాడు, వక్షస్థలం విశాలంగా ఉంటుంది. ఏమాత్రం బొజ్జ మాత్రం రాకుండా బొజ్జ లోపలికి నొక్కుని ఉంటుందిట. భీముడు అదృష్టం అస్సలు పట్టరాదండి. చెప్పారుగా మీకు మొత్తం రేపు ఆదివారం నాడు మీకు పెట్టే భోజనం అంతా ఆయన ఒక్క అరగంటలో లాగేయగలడు, కానీ ఆయన పట్టరాదు. అదేంటో కొంతమందికి రెండు బజ్జీలు తింటే ఇంత బొజ్జ వస్తుంది, ఒక్క బజ్జీకి ఇంత బొజ్జ వచ్చి అమ్మే అమ్మే నానా యాత్ర పడిపోయి గ్యాస్ ట్రబుల్తో బాధపడతారు ఈ కలియుగంలో ఉన్న మానవులు. అసలు ఆయనకి గ్యాస్ ట్రబుల్స్ లాంటివి మాట వరస కూడా లేవు. ఏ మెడిసిన్ వేసుకోక్కర్లేదు, మంచినీళ్ళు తాగవలసిన అవసరం లేదు. భగవంతుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడు. మరి యావజ్జీవితం ఆరోగ్యంగా బతికాడండి ఆయన. చిత్రం ఏమిటి తెలుసా, చివరి రోజులు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా టక్క 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 వెళ్ళిపోయాట ఆయన. చచ్చిపోయేదాకా ఆయన అంత వేగంగా నడిచాడు. అటువంటి వీరుడు, మహావిశాల వక్షస్థలం కలిగిన వాడు, పరమసుందరాకారుడు భీముడు. భీముడు దీన్ని బట్టి అరుణ వర్ణంలో ఉంటాడనమాట. చక్కని ఎర్రనైనటువంటి రంగులో ఉంటాడు. అది ఇంక చెప్పాక ఉదయిస్తున్న సూర్యుడు గులాబీ రేకులు ఎలా ఉంటాయో ఆ రంగులో ఉండేవాట. భగవంతుడు ఆయనకు ఆ శరీరం ఇచ్చాడు. ఒక ఆయన పసుపు, ఒక ఆయన చూస్తే ఎరుపు, మూడు ఆయన సుందర శ్యామతనువు, శ్యామల వర్ణం. శ్రీకృష్ణ పరమాత్మకు మళ్ళీ నీలంగా ఉంటాడు ఆయన. నీలమైన శరీరముతో ఏనుగు తొండము వలె వయ్యారముగా ఉన్న, గుండ్రంగా ఉన్న, బలమైన చేతులు కలిగిన వాడు, ఠీవిగా నడుస్తున్నవాడు, పొడవైన చేతులు కలిగిన వాడు, గాంధీవధారి. అందరూ ఆయుధాలు లేకుండా వచ్చినా ఎక్కడ కూడా గాండేమం విడిచిపెట్టకుండా వచ్చాడు ఆయన. ఆయనకి ఆ గాండేమం అంటే అంత పెద్ద, రాత్రి పడుకునేటప్పుడు కూడా పక్కనే పెట్టుకు పడుకుంటాడు ఆయన చాలాసార్లు. మన కలియుగంలో కూడా ఉన్నారండో. అయితే అర్జునుడేమో గాండేమం ధరిస్తాడు, కలియుగంలో సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు ఉన్నారు, వాడికి సెల్ ఫోనే గాండేమం. ఏ ఉపన్యాసానికి వచ్చినా మధ్య మధ్యలో కుయ్యి కుయ్యి అనంత బాబోయని ఎన్ని అనౌన్స్మెంట్లు ఇచ్చినా మీ అనౌన్స్మెంట్ మాకెందుకండి, మాకు మేమే మీకు మీరే అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా ఈ గాండేమో ఎందుకు చెప్తానంటే, అర్జునుడు చివరిదాకా ఆరి శరీరం విడిచిపెట్టే ముందు అగ్నిహోత్రుడు వచ్చి ఎందుకు వచ్చింది ఆ గాండేమం విడిచిపెట్టంటేగానే విడిచిపెట్టాడు కదా ఆయన. అలాంటి పెచ్చలు మనకి ఉంటాయని చెప్పడానికి చెబుతున్నాను. మొత్తం మీద ఎప్పుడూ విడిచిపెట్టకుండా చేతిలో ధనుస్సు పుచ్చుకొచ్చిన వాడు ఉన్నాడే ఆ నీలమేఘఛాయ శరీరుడు ఆందగాడు ఆయన అర్జునుడు. ఆయన కళ్ళు ఎప్పుడూ తామర పూరేకుల్లో ఉంటాయి. ఈ ముగ్గురు కుంతీపుత్రులు. సుందరాకారమున్న తమకెందు సదృశులు వరులు లేమి తెల్లం బగుతుండ గొంతి ఉభయ పార్శ్వములందు కూర్చున్న విష్ణు శతమఖోపములు వినయభూషితులు కవలు. అందముగా చాలా శోభాయమానమైన ముక్కులతో, ముక్కులు చాలా బాగుంటాయట నకుల సహదేవులకి. అసలు మనిషికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క లక్షణం ఉన్నా కొంతమంది ముక్కు చూడగానే ఎంత ముచ్చటగా ఉంటుంది, ఆహా భలే ఉందండి ముక్కు, అచ్చం సంపెంగ మొగ్గలా ఉందంట. ఒక్కొక్కడు ముక్కు ఇంతలా పైకి వారికేసి చూడడానికి కొంచెం ముక్కు కాదు పొడుండొక్కులో ఉంటుంది. అందువల్ల అలా కాకుండా చాలా చక్కనైన ముక్కుతో తమకి సాటి వచ్చేవాళ్ళు మరొకరు లేరు అన్న అందమైనటువంటి రూపముతో కుంతీదేవికి చెరోవేపు కూర్చున్నారు. వాళ్ళు కుంతిని విడిచిపెట్టరు, వాళ్ళకి కుంతికి ఉన్న అనుబంధం అటువంటిది. కుంతికి ఉభయ పారిశ్వంబులందు కూర్చున్నవారు ఇక్కడ కూడా అంటే ఆశ్రమానికి వచ్చిన కుంతీదేవి కూర్చోగానే కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు కూర్చున్నాడు మా అమ్మని ఒళ్ళో తలకాయ పెట్టుకోవడం ఎన్నాళ్ళైనా, వాళ్ళకేం తక్కువ వయసు లేదు అప్పటికి, ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. అంత వయస్సు వచ్చినా అమ్మ అమ్మేనండి, మీరు ఎన్ని చెప్పండి, ఎంత వయస్సు వచ్చినా నేను కూడా అలా అనుభవించాను కాబట్టి చెబుతాను. నేను ఎంతో అదృష్టవంతుడి విషయంలో, మా అమ్మ ఒళ్ళో తలబెట్టుకోవడం, అదో ప్రేమ, ఆవిడ కాళ్ళు పట్టుకోవటం, అది మళ్ళీ ఆవిడ గుర్తుకొచ్చిందా ఏదో తెలియని ఒక దుఃఖం వస్తుంది. అంటే జ్ఞానంతో చూస్తే ఆవిడెక్కడికి వెళ్ళింది అనిపించవచ్చు, కానీ తల్లి తల్లి ఆ ప్రేమని మాత్రం మనం మర్చిపోలేము బాబు. ఆ తల్లి మాతృప్రేమకి మనం ఎప్పటికీ తల వంచి నమస్కారం చేయవలసిందే. నేను నిన్నో మొన్నో మా కథలో, మానవ కథలో, లక్ష్మీదేవి కథలో మళ్ళీ అమ్మ మీద పద్యం రాశాను. జనని వత్సల తామరాగ హిమవచ్చాయా నివాసంబుచే అనిమేషాన్న కవిత్వమందు జనుడు అమ్మాయంచు నోరార పిల్చిన చాలున్, అమ్మాయంచు నోరార పిల్చిన చాలున్ క్రతు సత్ఫలంబు మనురాశి ధ్యాన పుణ్యంబులందును పాపాత్ముడునైన తల్లికి ఎందును సాటి కనిపించునే. జనని అంటే తల్లి, వత్సలత వాత్సల్యం పుత్రప్రేమ, తల్లి యొక్క పుత్రప్రేమ అనే అమర అగ దేవవృక్షం. అమర అంటే దేవతలు, అగ అంటే చెట్టు అనమాట. అమర అగ అంటే దేవలోకంలో ఉన్న చెట్టు ఏమిటి, కల్పవృక్షం. తల్లి ప్రేమ అనే కల్పవృక్షపు నీడలో నివసించేవాడున్నాడే, ఆ నీడ ఎటువంటిది, చల్లని నీడ. మాతృప్రేమ అనే కల్పవృక్షపు చల్లని నీడలో నివసిస్తే అమృతం వంటి కవిత్వం రాకుండా ఉంటుందా? నాకు ఈ అమృతం వంటి కవిత్వం ఈ వాక్ వచ్చిందంటే మా అమ్మ ప్రేమ అనే కల్పవృక్షం యొక్క చల్లని నీడలో హాయిగా విశ్రాంతి తీసుకున్నాను గనక ఈ అనిమేషాన్న కవిత్వం వచ్చింది, దేవ కవిత్వం వచ్చింది, అమృత కవిత్వం వచ్చింది. ఒక్క నాకనే కదని మళ్ళీ అక్కడ చెప్పానమాట. ఎవడైనా పాపాత్ముడునైనా, అంటే ఎంత పాపాత్ముడైనా అమ్మా అని నోరారా పిలిస్తే క్రతు సత్ఫలంబు యజ్ఞములన్నీ చేయడం వల్ల వచ్చిన ఫలితం పొందుతాడు. మీరెవరైనా అమ్మా అమ్మా అని ప్రేమగా నోరారా పిలిచారంటే కొన్ని వందల యజ్ఞములు చేసిన ఫలితం పొందుతారు. మనురాశి అంటే మంత్రముల యొక్క రాశి. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి ఈ లోకంలో, అవన్నీ జపం చేయడానికి మన జీవితాలు చాలవు. ఈ మొత్తం మంత్రముల యొక్క సమూహమంతా నిరంతరం ధ్యానం చేయటం వల్ల వచ్చిన పుణ్యం అమ్మా అని పిలిస్తే వస్తుందని రాశాను అందరూ. ఈ పద్య సారాంశం అదనమాట. అందుకే తల్లికి ఎందున్ సాటి కనిపించని. ఇప్పుడు మీకు ఈ పద్యం తాత్పర్యం తెలుసు కాబట్టి మళ్ళీ చదివితే అర్థమవుతుందన్నమాట. జనని వత్సల తామరాగ హిమవచ్చాయా నివాసంబుచే అనిమేషాన్న కవిత్వమందు జనుడు అమ్మాయంచు నోరార పిల్చిన చాలున్ క్రతు సత్ఫలంబు మనురాశి ధ్యాన పుణ్యమ్ములందును పాపాత్ముడునైన తల్లికి ఎందున్ సాటి కనిపించునే. ఇది ఆ మానవ కథ. అందుకే ఇది ప్రింట్ అయ్యాక మీ చేతిలోకి వస్తే అందులో ఎన్ని ఉన్నాయో ఇలాంటి విశేషాలు. ఈ లోకంలో చాలామంది అదృష్టవంతులు ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకున్న వాళ్ళు. మీకు ఇంకో రహస్యం చెప్పిన, మా అమ్మ నాన్న ఎంత పండితులు, ఎంత అద్భుతమైన కవిత్వం రాశారు. 8 భాషల్లో ఇద్దరూ పండితులు. కోటేశ్వరరావు గారు తండ్రి గారు కూడా సుందర శివ శతకం రాశారు, తెలిసిన మీకు, సుందర శంకర శతకం అని రాశారు. ఆ పుస్తకం మళ్ళీ ప్రింట్ చేస్తున్నారు జొన్న విత్తులు రామలింగేశ్వరరావు గారు సినిమా కవి ఉన్నారు కదా. నేను జొన్న విత్తులు వారు చాలా స్నేహితులం, అందుకని ఈ మధ్యన ఫోన్ చేసి ఇక్కడుండగానే మన కోటేశ్వరరావు గారి తండ్రి సుందర శంకర శతకం రాశారు, ఆ పుస్తకం మేము రీప్రింట్ చేస్తున్నాం, దానికి మీరు పీఠికి రాయండి అంటే నేను కూడా ఒక ముందు మాట రాసి పంపా. ఆ ముందు మాటలో 2 పద్యాలు రాశాను, సుందర శంకర శతకము. ఆ సుందర శంకర శతకం ఎటువంటిది అంటే, సుందరమైన సురలోకంలో ఉన్న దేవ వృక్షంలో ఉన్నటువంటి పుష్పాలు ఫలాలు ఇచ్చేటటువంటి ఫలితాలు మనకి ఇస్తుంది అని అద్భుతమైన 2 పద్యాలతో కూడిన పీఠికి రాశా. ఎందుకు చెప్తానంటే, పెద్దలు ఎవరైనా కవిత్వం రాస్తే, పెద్దలు ఇళ్లలో సాధకులైతే, వాళ్ళు భక్తులైతే, వాళ్ళ పిల్లలకు కూడా తెలియకుండానే సాధన వస్తుంది. దానికి ఉదాహరణ ఎవరో ఎందుకు, హరిప్రసాద్ గారు నిరంతరం చేస్తున్న సాధన వాళ్ళ అబ్బాయి రూపంలో నిన్న నేను చూశాను. అందుకు చెప్తున్నా నేను ఇంతవరకు ఏదో ఆయన చూశాను, వాళ్ళ అబ్బాయిని చూశాననే విషయం నాకు పెద్ద గుర్తులేదు. మొన్న అన్నదానం చేయడానికి తీసుకెళ్లారు కూడా. అసలు ఎంత ప్రేమ అండి, ఎంత భక్తి అండి. నేను ఎవరో ఏమిటో ఆయనకి పరిచయం లేదు పెద్దగా. ఈయనంటే రోజు వచ్చి పురాణం వింటారు పాప ఆయన. ఇప్పుడు ఈ వయసులో ఉన్నవాళ్ళు వృత్తిలో వ్యాపారంలో ఉండాలి. ఆయన కారులో కూర్చోబెట్టుకుని అన్నదానం దగ్గరుండి అనుక్షణం మీరు రండి, మీరే ముందు కొబ్బరికాయ కొట్టండి, మీరు వచ్చి అన్నం పెట్టండి అంటుంటే, ఓహోహో తండ్రి సంస్కారం పిల్లలకు వస్తుంది, తండ్రి పుణ్యం చేస్తే పిల్లలు కూడా ఆ మార్గంలో గడిపోతారని తెలుస్తుంది దీన్ని బట్టి అనమాట. ఒక్క క్షణకాలంలో ఇది చెబుతూ ఉంటే నా హృదయం మళ్ళీ ఇంకా మాటలకి అతీతం అయిపోతుంది అనమాట. మాట కూడా రానంత ఆనందం కలిగింది నాకు అప్పుడు. ఎటువంటి షెడ్ వేయించారు, ఎటువంటి భోజనం పెట్టించారు, అవన్నీ ఓ పక్కన పెట్టుకోండి. పెద్దలు పౌరాణికుల మీద ఆయనకి ఎంత గౌరవము. అయిపోయిందా కార్యక్రమం, కారు దగ్గరకు వచ్చి డోర్ తీసి, ఏది డ్రైవర్లా కాదు, ఏ డ్రైవర్ను తీసుకెళ్ళు దేబెట్టి అంటే డ్రైవర్ దేబెడతాడుగా, వాళ్ళ అబ్బాయి స్వయంగా దగ్గరకు వచ్చి ఆ కారు తలుపు తీసి ఎక్కి నన్ను ఎక్కించిన తర్వాత తలుపు వేసి జాగ్రత్తగా గురువుగారిని ఇంటి దగ్గర దేబెట్టి ఆ రూమ్ దగ్గర అని చెప్పి పంపించారు వాళ్ళ అబ్బాయి. అందువల్ల ఇది చెప్పడానికి ఒకటే ఒక కారణం, ఏదో ప్రశంసించడానికి మాత్రం చెప్పవలసిన అవసరం మాబోటి వాళ్ళకు ఉండదు. మీ అందరికీ ఎందుకు చెబుతున్నానంటే మీరందరూ సాధకులు, పెద్దలు సాధన చేస్తే పిల్లలకు ఇలాంటి మార్గం చెబితే, ఈ వయసు నుంచి పిల్లలు ఇలా వింటున్నారు కదా ఇప్పుడు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు వింటే రేపు పొద్దున వీళ్ళ పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో ముసలాళ్ళు అయ్యాక మనం వినడం కాదు, చిన్నప్పటి నుంచి ఒక్క కాసేపు ఒక 2 గంటలు కనుక ఇలా పురాణములకి పిల్లలు వస్తే, ఈ పిల్లలు వింటే వీళ్ళు రేపొద్దున ఈ సంస్కారాన్ని తమ పిల్లలకి ఇస్తారు. శ్రద్ధతో పురాణములు విన్నవారు, శ్రద్ధతో దానములు చేసిన వారు, శ్రద్ధతో మంచి పనులు చేసిన వారు, ఇటువంటి వాళ్ళ పిల్లలు ఎప్పుడూ కూడా జీవితంలో పైకే వస్తారు. ఈ పుణ్యము ఎన్ని కష్టములున్నా ఏదో ఒక సమయంలో పిల్లల్ని కాపాడుతుంది. మనం సక్రమంగా ఉన్నామంటే గ్యారంటీగా మన సంతానానికి భగవంతుడు ఏదో రూపంలో సాయం చేస్తాడండో, ఈ కష్టాలు రావని కాదు, కానీ ఆ కష్టాల్లో సుఖమిచ్చి తీరతాడు. దానికి ఉదాహరణ నా జీవితం. అందువల్లే చెబుతున్న మాట నేను పదే పదే చెబుతున్నాను అనుకోకుండా, చేదస్థం అనుకోకుండా, పిల్లల్ని తీసుకురండి. మీరు ఎలాగో వస్తారు. ఎక్కువగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటున్నారు, ఈ వయస్సు వాళ్ళు కొంచెం తక్కువగా ఓ 25% వీళ్ళు ఉంటున్నారు, 100కి 25 వీళ్ళును 75 మంది వాళ్ళు. రేపటి మీరు మానేవారు కాదు, మీరు రండి, మీతో పాటు వీళ్ళని ఎక్కువ తీసుకురండి. అసలు వీళ్ళు 75%, వాళ్ళు 25% ఉండాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ వచ్చేవాళ్ళు 25% కంటే ఎక్కువ ఉండకూడదు. అలా చెప్పాం కదా అని రావడం మానేశారు కొందరు ముసలాళ్ళు. మిమ్మల్ని మానేయమని కాదు, అక్కడ మీరు ఎంతమంది వస్తున్నారో వచ్చిన ప్రతి ముసలి అయినా ఒక 3 తీసుకురావాలి, ఇంకో 2 తీసుకురావాలి. ఇక్కడ ఈ భూలోకంలో ఈ సంపదలు, ఈ పదవులు, ఈ కీర్తులు ఎప్పటికీ శాశ్వతము కావు. ఇవి కన్ను మూసి తెరిచేలో పెళ్ళిపోతాయి. తనువులు అతిస్థిరముల కాదుగా, అవి చాలా స్వల్పం అన్నమాట. అందుకే ఎండమావులట్టులు సంపత్ ప్రతతులు అనుక్షణికంబులు, గతకాలము మేలు వచ్చు కాలము కంటేనంటాడు వ్యాసుడు. నాయన ఈ సంపదలు అతి చంచలాలు, చంచలం అంటే మెరుపుతీగ, మెరుపుతీగ ఆకాశంలో ఎంతసేపు ఉంటుంది, ఆకాశంలో వర్షాకాలంలో మెరుపు మెరుస్తుంది, ఆ మెరుపు అలా మెరిసి మాయమైపోతుంది, ఆ తర్వాత కనబడుతుందా కనబడదు. ఈ సంపదలు కూడా అటువంటివే. నీ కళ్ళ ముందు నీవి అనుకున్నవి నువ్వు శరీరం విడిచిపెట్టాక నీతో రావు అని చెప్పడానికి ఎండమావులతోటి మెరుపుతీగలతోటి శరీరాన్ని సంపదని పోల్చారు. గతకాలమే మనకి శుభం, ఇక రాబోయే కాలం సంగతి మనకు ఆలోచన లేదు. ఎందుకని ఒకప్పుడు కాలం కంటే రేపు పొద్దున ఏదో అనుభవిస్తాను అనుకోవడానికి నీ శరీరంలో ఎంత మార్పు వచ్చింది. చక్కగా పాపం మా సత్యనారాయణ గారు 25 వయస్సులో రోజు గుంటూరు నుంచి విజయవాడ నడిచి వెళ్ళేవారట, ఇప్పుడు నడిచేళ్ళు మనం చూద్దాం, నడవలేరు. ఎందుకంటే వయస్సు మారాక ఇప్పుడు నడవలేరు. ఎవరమైనా అంతే, ఇంకా ఏదో నేను కాబట్టి అంత ఎంతో కిందకు దూకగలుగుతున్నాను, స్టేజి మీద దూకగలను, కానీ దూకితే బాగుండదులే మరి, అది దూకట్లేదు. కానీ ఈ దూకే కాలం ఎంతకాలం ఉంటుందని చెప్పలేం. నాకు మాత్రం దేవుడు ఒక వరం ఇచ్చాడు, చివరి క్షణం వరకు అలా దూకి మరీ వెళ్ళిపోతాను. నేను మాత్రం వస్తానంటే నాకు రిటైర్మెంట్ లేదు. కానీ ఇవన్నీ ఎలా ఉన్నా గతకాలము మేలు వచ్చుకాలము కంటేనంటే అక్కడ అర్థం ఏంటంటే ఏదో సంపదో సుఖమో రాదని కాదు, అక్కడ మన శరీరంలో భగవంతుడు కొన్ని మార్పులు పెడతాడు. ఒకప్పుడున్న ఉత్సాహం, ఒకప్పుడున్న ఆరోగ్యం, ఒకప్పుడున్నటువంటి రమ్మంటే రావు, రోజు రోజుకి శరీరం క్షీణించిపోతూ ఉంటుంది. అందువల్ల శరీరము ఆరోగ్యముగా ఉన్నప్పుడే, సంపదలు ఉన్నప్పుడే సాధ్యమైనంత వరకు సాధకులము అయి ఉండాలి. మహానుభావులు తల్లికి పూజ చేసేవాళ్ళు, తల్లిదండ్రులు సాధకులైతే బాగుపడతారనడానికి మళ్ళీ ఎందుకు చెప్తానంటే, కుంతీదేవి పరమ పుణ్యాత్మురాలు కనుక ఆవిడ చేతిలో పెరిగినటువంటి కవల పిల్లలు కూడా అంత గొప్పవాళ్ళు అయ్యారు, పాండవులు అంత గొప్పవాళ్ళు అయ్యారు. గాంధారి పతివ్రత, కానీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచలేదు. గాంధారి పురాణాలు వినలేదు, టీవీ సీరియల్స్ చూసింది, అందుకే ఆవిడ కొడుకులు పాడయ్యారు. అదే కుంతీదేవో చక్కగా పద్మాగర్ గారి పురాణానికి రోజు పిల్లల్ని తీసుకెళ్ళింది, దాంతో ఆవిడ పిల్లలు గొప్పవాళ్ళు అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా ఏం చేయాలి, మీరు కూడా టీవీ సీరియల్స్ బంద్ చేసేసి రోజు సాయంకాలం, ఇంకా మిగిలిన 3 రోజులు ఉన్నాయి కదా చూస్తాను, ఇచ్చిన వాటి ఎంతమంది నిలబెట్టుకుంటారో, ఇక్కడ పిల్ల మొక్క కనబడకపోయిందో మీ పులిహార కాస్త కట్ చేయించేస్తాను ప్రసాదంలో, మీ 2 మెతుకులు కంటే ఎక్కువ పెట్టకుండా చేసేస్తాం. కాబట్టి మొత్తం మీద తల్లి పక్కన కూర్చుని తల్లి 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 అని పలవరించిపోతూ కలవరించిపోతున్న అందగాళ్ళు ఉన్నారే, వాళ్ళిద్దరూ నకుల సహదేవులు. విష్ణు శతముఖోపముల్, ఒకడు విష్ణువులాగా ఒకడు ఇంద్రుడిలాగా, ఇంద్రుడు ఉపేంద్రునికి మళ్ళీ హాయిగా ఉంటున్నారు. రండి ఆయన, మీకోసమే చెప్పాను, చెప్పి చెప్పగానే ఇద్దరు వచ్చారు వీళ్ళు. వీళ్ళిద్దరూ ఏ వంకతో వచ్చినా మొత్తం మీద మీకు గ్యారంటీగా వెళ్ళి రెండు యాపిల్స్ లేకపోతే ఏదో బత్తాయికాయ పెడదాం. బత్తాయికాయ కోసం వచ్చినా పర్వాలేదు, చిన్నప్పుడు నేను పులిహార ప్రసాదానికి వెళ్ళి అంత గొప్ప అయ్యాను. కాబట్టి ఒకప్పుడు ప్రసాదం కోసం చెప్పి చెప్పగానే వీళ్ళు అమల్లో పెట్టారు. పిల్లలు అలా వచ్చి వినాలి, తప్పక వండి కూర్చొనివ్వండి. గోవింద ఇంద్రూపేంద్రులకు మల్లే కూర్చుని ఉన్న ఆ నకుల సహదేవులు కుంతీదేవి యొక్క పెంపుడు బిడ్డలు, ప్రీతిపాత్రులైన పిల్లలు వాళ్ళు. ఇంకా ఆ పక్కనున్న కోడలు సుభద్ర, ఆవిడ కూడా గులాబీ రంగులో మెరిసిపోతున్నది. మరో పక్కన సువర్ణవర్ణంలో ఉన్న ఆవిడున్నదే చిత్రాంగద గంధర్వరాజ పుత్రిక. మంచి స్వచ్ఛమైన తెల్లని రంగులో మెరిసిపోతున్న ఆవిడ, అదిగో పాతాళలోక నివాసిని ఉలూపి. ఆవిడ పూర్తిగా, ఇదిగో ఈ మల్లె పువ్వులు సన్నజాజులు ఎలా ఉంటాయో, సరస్వతి ఎలా ఉంటుందో ఆ రంగులో మెరిసిపోతుందట. ఉలూపి శ్వేత సర్పం అనమాట, శ్వేత నాగం, నాగజాతి స్త్రీ కదా ఆవిడ. పాతాళ లోకంలో ఐరావతులు కూతురు ఆవిడ. అంటే వాసుకి సొంత తమ్ముడు యొక్క కూతురు. వాసుకి బాబాయ్ అవుతాడు, ఆదిశేషుడు పెదనాన్న అవుతాడు. అంతటి ఉలూపిని వివాహం చేసుకున్నాడు అర్జునుడు, ఏం సామాన్యుడు కాదు. నిజంగా పాతాళ లోకంలో ఉన్న వాళ్ళకి కూడా వరాలు ఇచ్చేటటువంటి తల్లి ఆవిడ. అన్నిటికీ మించి మీకు అశ్వమేధపురంలో కథ చెప్పాను, చచ్చిపోయిన అర్జునుడిని సంజీవనమణి పెట్టి బ్రతికించినంత ఉత్తమురాలు ఆవిడ. చచ్చిన వాడిని బ్రతికించే శక్తి ఉన్న ఉలూపి తెల్లని రంగులో మెరిసిపోతుంది ఆవిడ. ఆ నాగకన్య అర్జునుడి భార్య. మరొక పక్కన కనిపిస్తున్న ఆవిడ ఉన్నదే, ఆవిడ భీముడి యొక్క మరొక భార్య హిడింబ, కామరూపిణి, కమలపాలిక. ఇప్పుడు అందరూ తమ తమ భార్యలు, ద్రౌపదే కాకుండా ద్రౌపదితో పాటు సుభద్ర, చిత్రాంగద, ఉలూపి, వీళ్ళందరూ సుభద్ర వచ్చారు. వీళ్ళు కాకుండా ధర్మరాజు గారికి కూడా ఇంకో భార్య ఉన్నది, అలాగే భీముడికి ఇంకో భార్య ఉన్నది, నకుల సహదేవులకి వాళ్ళకి కూడా వేరే భార్యలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చారట. వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు చెప్పాడనమాట. ఒకళ్ళు బంగారపు రంగులో ఉన్నారు, ఒకళ్ళు వెండి రంగులో ఉన్నారు, ఒకళ్ళు ఏమో గులాబీ రంగుల్లో ఉన్నారు. ఈ రంగులే వర్ణించారు అక్కడ. ఇంకా తక్కిన వాళ్ళు వారి వారి అర్హతలను బట్టి అక్కడ కూర్చున్న వాళ్ళంతా, కొందరు కోడళ్ళు, కొందరు మనవాళ్ళు, కొందరు మనవరాళ్ళు. వీళ్ళంతా గాంధారి యొక్క కోడళ్ళు, ఇటు కుంతి యొక్క కోడళ్ళు కూడా. ఆఖరణ వెనక కనపడుతున్న ఆ యువతీమణి ఉన్నదే, ఎలా ఉన్నా పరమశోభతో ఉన్న ఆవిడ. ఆవిడ పద్మరాగముల వంటి చేతులతో, పద్మరాగముల వంటి పాదములతో, పద్మరాగమణులు ఎలాంటి రంగులో ఉంటాయో అటువంటి రంగుతో ఉన్న ఆవిడ భావి భరత వంశాన్ని నిలబెట్టే పరీక్షిత్తు యొక్క తల్లి, ఉత్తరాకుమారి, అభిమన్యుని భార్య. ఆవిడ గురించి స్పెషల్గా చెప్పాడు సంజయుడు, అభిమన్యుడి భార్య అనడం ద్వారా. ఎందుకంటే ఇక భవిష్యత్తు అంతా ఆవిడ మీద ఆధారపడి ఉన్నది. ఈ భరత వంశానికి దిక్కింకా పరీక్షిత్తే. ఆ పరీక్షిత్తును కన్నామే వీరాధి వీరుడు యువకుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర. ఆవిడ నడుస్తూ ఉంటే పద్మరాగములు నడిచినట్టు ఉండేదట. కెంపులను ఉంటే సరే, ఇందులో ఈ కుండలాల్లో కనపడుతున్న ఎర్రని రాళ్ళు, వీటిని పద్మరాగములు అంటారు. ఈ పద్మరాగములు ఏ రంగులో ఉన్నాయో, ఆవిడ శరీరం, ఆవిడ చేతులు, ఆవిడ కాళ్ళు అలా ఉంటాయట. అడుగుల నునుగాంతి అయ్యడ పద్మరాగంబుల కరణి మిగుల అంటాడు తిక్కన గారు. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే నేల మీద, నేల కూడా పద్మరాగాల మడి మడులతో నిండిపోయేదటండి. అంటే ఆ అరికాలు ఎంత ఎర్రగా ఉందో దాన్ని బట్టి ఆలోచించండి. నేల మీద అడుగు పెడితే ఆవిడ అడుగు పెట్టిన ప్రాంతం అంతా ఈ అరికాలి కాంతి పడి పద్మరాగములను ఇక్కడ నేల మీద పరిచారా అన్నట్టుగా ఉండేదట. అంతటి శోభాయమానమైన శరీరం కలిగిన సుందరీమణి, ఏం లాభం దురదృష్టవంతురాలు, పెళ్ళైన కొద్ది నెలలకి, కేవలం 3 నెలలకి భర్తను కోల్పోయింది. ఇటువంటి మహాత్ములందరి గురించి పరిచయం చేశాక ధృతరాష్ట్రుడు పొంగిపోతూ, నా పెద్ద కొడుకు ధర్మమునకు మారుపేరు, ఈ పుణ్యాత్ముడి వల్ల మా భరత వంశం శాశ్వతమైన కీర్తిని పొందింది అని ధర్మరాజుని దగ్గరికి పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు అంత ముసలాయన కూడా. అంటే ధర్మరాజు మీద ఎంత ప్రేమ పెరిగిందో ఆలోచించండి. జ్ఞానం పెరిగితే ధర్మం మీద ప్రేమ పెరుగుతుంది. ధర్మమూర్తి కనుక ధర్మరాజు మీద, ధృతరాష్ట్రుడికి కూడా ప్రేమ పెరిగి చిక్కిపోయినప్పటికీ తన తొడ మీద కూర్చోబెట్టుకుని రాన ఆయన అని పిలిచి అందరికీ పరిచయం చేశాడనమాట ఘనంగా. నా వంశానికి పెద్ద కొడుకు ధర్మమూర్తి. ఆ తర్వాత నాయన ధర్మరాజా ఎలా ఉన్నారంత క్షేమ సమాచారాలన్నీ తెలియజేయి అని తెలుసుకుని భీముడు బాగున్నాడు. భీముడు కూడా ప్రేమగా దగ్గరికి పిలిచి, నాయన నా వల్ల నీకు ఎన్ని యాతనలు వచ్చాయి, ఈ పిచ్చాయన్ని, ఈ ముసలాయన్ని క్షమించు అని కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు భీముడి మనస్సు కూడా ఎంత మారిపోయిందో తెలుసిన, ఆయన వచ్చి ప్రేమగా కౌగిలించుకోగానే పాతం మర్చిపోతారండి మహాత్ములు. అయ్యో ఈ ముసలాయన్ని ఒకప్పుడు అన్యాయంగా దెప్పాను అనిపిస్తుందట. అప్పుడున్న బాధ అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడన్నీ కొంచెం సాధన వల్ల అయితేనేం, తపస్సుల వల్ల అయితేనేం, వయస్సు పెరగడం వల్ల అయితేనే మనకి పాత పగలపోతాయి. మహాత్ములకి వైరం ఎక్కువ కాలం ఉండదండో, మరణాంతారి వైరాన్ని అంటారు. మరణం కాదు అసలు, దీర్ఘమైన వైరం జ్ఞానులు ఎప్పుడూ పొందరు. అందుకే ఏం చెప్పాడు, క్షణకోపాంతో మహాంతో వై పాపిష్టాహ కల్పకోపినః. మహానుభావుల కోపం క్షణకాలం ఉండిపోతుంది, ఎక్కువసేపు ఉండదన్నమాట. ఎప్పుడైనా కోపం వచ్చిందంటే మహాత్మునికి ఆ క్షణమే ఏ అంటాడా, ఆ తర్వాత అయ్యోరా అంటాడు, దగ్గరికి పిలుస్తాడు. మహాత్ముల కోపము క్షణములో తొలగిపోతుంది. అదే పాపాత్ములకు పాపిష్టాహ కల్పకోపినః, ఎన్ని కల్పములు గడిచిన, యుగాలు కాదు, యుగం కంటే కల్పం గొప్పది కదా. కల్పములు గడిచినా కోపం పోదటండోయ్, ఎన్ని కల్పములు గడిచినా నిన్ను ఏదో ఒక జన్మలో చంపుతాను, ఏదో ఒక జన్మలో నీ అంతం చూస్తానని శపథం చేసి చచ్చిపోతాడు వాడు. ఈ కాయము విడిచిపెట్టినా ఇంకో కాయముతో అయినా నీ అంతం చూస్తాం అన్నారు తెలుసా కృష్ణుడితోటి. కాలయవనుడు జరాసంధుడు వీళ్ళు కృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చారు. అప్పుడు కాలయవనుడి భటులు ఈ జరాసంధుడి భటులు యుద్ధంలో చచ్చిపోతే ఏమన్నారో తెలుసా, ఈ కాయంబుల బాసినంతటనే ఎగ్గేమి, ఈ శరీరం విడిచిపెట్టేస్తే నిన్ను విడిచిపెడతామనుకుంటున్నావేమో కృష్ణ, ఈ శరీరం విడిచిపెట్టినా నువ్వు చచ్చి స్వర్గానికి వస్తే అక్కడ నీతో యుద్ధం చేస్తాం, మళ్ళీ నువ్వు జన్మెత్తితే మేము మళ్ళీ జన్మెత్తుతాం, ఆ జన్మలో కూడా నీ వెంటబడతాం, ఎన్ని జన్మములెత్తినా నిన్ను మాత్రం విడిచిపెట్టాం అని చచ్చిపోయారట. మీరు చూడండి పోతన గారి భాగవతంలో పద్యం ఇది, ఈ శరీరం విడిచిపెట్టినా నిన్ను మాత్రం విడిచిపెట్టాం, మేము ఏ జన్మలో అయినా సరే నీ మీద పగ తీర్చుకుంటాం, ఎన్ని జన్మలెత్తేనే నీ అంతం చూస్తామన్నారంటే ఇంకా వాళ్ళకి అర్మ ఏం చెబుతాం, చచ్చాకైనా పగ విడిచిపెట్టాలి కదండి. సహజంగా వార్ధక్యంలోనో పోయే కాలంలోనో ఏదో ఒక సమయంలో మనుషుల్లో ఉన్న రాగద్వేషాలు తొలగాలి, కానీ మూర్ఖులకి ఎన్ని యుగములు గడిచినా కసిపోదు. కాలనేమి అనేవాడు ఉన్నాడు, కాలనేమి కృతయుగంలో విష్ణువు చేతిలో కత్తి దెబ్బతిని చచ్చాడు. కృతయుగంలో బలిచక్రవర్తి దగ్గర ఉండేవాడు ఈ కాలనేమి. క్షీరసాగర మథనంలో శ్రీ మహావిష్ణువు తన కత్తితో చంపాడు, మళ్ళీ రెండో జన్మ ఎత్తాడు వాడు. రెండో జన్మలో హనుమంతుడి చేతిలో చచ్చాడని చెప్పుకున్నాం మనం హనుమద్వైభవంలో 2015వ సంవత్సరంలో చెప్పుకున్నాం ఇక్కడే ఇదే వేదిక మీద. రెండో జన్మలో చచ్చాక మళ్ళీ మూడో జన్మలో వాడు కంసుడిగా పుట్టాడు. అంటే చచ్చిపోయినప్పుడల్లా, ముందు కృతయుగంలో చచ్చిపోయినప్పుడు కృష్ణ నీ అంతం చూస్తాను అని చచ్చిపోయాడు, చివరికి ఆంజనేయుడి చేతిలో తెచ్చాడు. ఆంజనేయుడి చేతిలో తెచ్చేటప్పుడు కూడా మళ్ళీ కృష్ణుడిని చంపాలి అని కసిగా లోపల తలుచుకుని చచ్చిపోయాడు. దాంతో ఏమైంది, మూడో జన్మలో కంసుడిగా పుట్టాడు. కంసుడిగా పుట్టిన కృష్ణుడు ఏం చేయగలడు, కృష్ణుడి చేతిలో మళ్ళీ తెచ్చాడు. తెచ్చేటప్పుడు ఏమన్నాడు, మళ్ళీ ఏదో జన్మెత్తుతానులే, ఎత్తి నీ సంగతి చూస్తానన్నాడు. ఇప్పుడు వాడు మళ్ళీ జన్మెత్తుతాడట, కల్కి రూపంలో కృష్ణుడు పుడతాడు కదా మళ్ళీ. శ్రీ మహావిష్ణువు రేపెప్పుడో కల్కి అనే అవతారం ఎత్తాక మళ్ళీ కంసుడు పుడతాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, తెల్లని శరీరంతో తెల్లని గుర్రం ఎక్కి పెద్ద కత్తి తీసుకుని మళ్ళీ ఓ నరుకు నరికేస్తాడు. ఆ తర్వాత ఏ జన్మెత్తుతాడో తెలియదు. ఇవి జన్మజన్మల కర్మలు. ఆ దరిద్రాన్ని విడిచిపెట్టి క్షణకోపంతో మహాత్ములు శాంతిస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మహాత్ములే కాబట్టి, ధృతరాష్ట్రుడు కూడా ఏదో కర్మయోగం వల్ల ఈ దరిద్రపు పిల్లలు కన్నాడు, కానీ ఆయన గంధర్వరాజు కదా, అందువల్ల అందులో వ్యాసుని యొక్క కుమారుడు. అందుకనే భీముడిని ప్రేమగా ఆస్వాదించాడు, దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. భీముడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే అర్జునుడిని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, అందరినీ దగ్గరికి తీసుకుని, ఏమైనా నకుల సహదేవులారా చిక్కిపోయారు అమ్మ మీద బెంగ అన్నాడు పైగా. ఈ విధంగా అందరూ అయ్యాక అప్పుడు ధర్మరాజు గారు సంజయుడు కనబడ్డాడు, మీ దంపతులను చూచాను, మా అమ్మని చూచాను, కానీ అసలు విదురుడు కనబడ్డే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పటికీ నిన్న రాత్రి అనగా వచ్చాం, అప్పుడే తెల్లారింది, కానీ మహానుభావుడు ధర్మమూర్తి మొగమూటం లేకుండా ప్రతి వ్యక్తిని ధర్మ మార్గంలో నడిపేటటువంటి విదురుడు ఏమయ్యాడు అంటే, అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, మేము ఇక్కడికి వచ్చామన్న పేరే కానీ వచ్చిన దగ్గర నుంచి విదురుడు మమ్మల్ని వదిలేశాడు, అవధూత అయిపోయాడు, దిగంబరంగా తిరుగుతున్నాడు ఈ అడవుల్లో, గుడ్డలు లేకుండా పూర్తిగా ఆహారాన్ని విడిచిపెట్టి ఏదో విచిత్రమైన సాధన చేస్తున్నాడు. అతని ముఖములో కోటి సూర్యుల కాంతి కనబడుతూ ఉంటుంది. ఆ మహానుభావుడు ఎక్కడుంటాడో తెలియదు, ఆ క్షణమే ఇక్కడ కనబడతాడు, మరుక్షణం ఇంకో చోట కనబడతాడు, ఓసారి చెట్టు కింద కనబడతాడు, ఓ చోట పొట్ట కింద కనబడతాడు. ఆశాపాశ విముక్త జీవనతమోహంకార నిర్ముక్త విద్యాశీలుడు అంటారు అలాంటి వాళ్ళని. ఆశ లేదు, ఆశ అనే తాడు ఎప్పుడో తెగిపోయింది, సంసార బంధం ముందే లేదు ఆయనకి, భార్యను విడిచిపెట్టేశాడు, పిల్లలు లేరు, ఇంకా తమస్సు చీకటి లేదు, అజ్ఞానం లేదు, దేని మీద వ్యామోహం లేదు, అహంకారం నుంచి విముక్తి పొందాడు. విద్య, ఏ విద్య? శ్రీ విద్యోపాసకుడు అయిపోయాడు ఆయన. అసలు శ్రీ విద్యలో పంచదశీ మహామంత్రానికి ఒక గొప్ప శక్తి ఉందండోయ్. పంచదశీ మహామంత్రం విన్నా దానిని జపం చేసినా ఆ వ్యక్తికి శరీరముతోటి మనస్సుతోటి కుటుంబంతో సంబంధం లేకుండా చేసి మనిషిని అత్యంత పవిత్రుని చేస్తుంది. అందుకే హయగ్రీవుడు చిట్ట చివరగా చెప్పాడు అగస్త్యునికి పంచదశీ మహామంత్రాన్ని. విదురుడు లాంటి వాళ్ళంతా పంచదశీ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసిన మహానుభావులు. పంచదశీ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసిన వాడి శరీరం శ్రీచక్రం అయిపోతుంది. ఇంక వీడి శరీరమే శ్రీచక్రం అయిపోతుంది కాబట్టే ఆ శరీరాన్ని దహనం చేసేటప్పుడు శరీరంలో చిన్న చిన్న శంఖములు చిన్న చిన్న చక్రములు పడతాయి, తెలిసిన మీకు చూడాలి. కానీ ఎముకల్లో శంఖం చక్రం యొక్క చిహ్నములు ఉంటాయి, నేను చూశాను అలాంటి వాళ్ళని. నిత్యం శ్రీచక్రార్చన చేసేవాళ్ళని చివరి రోజుల్లో అంటే శ్రద్ధతో చేస్తే, ఆ నమ్మకంతో చేస్తే, పంచదశీ మహామంత్రం మీద భక్తితో ఆ జపం చేసిన వాడికి శరీరం తగలబెడితే ఎముకల్లో చిన్న చక్రం గుర్తు, ఈ మోచేతుల దగ్గర, మడికట్టు దగ్గర, కంఠం దగ్గర ఉండే ఎముక దగ్గర, ఈ కపాలం దగ్గర చిన్న చక్రాల గుర్తులు కనపడతాయి. అది శ్రీచక్రం అవ్వచ్చు, సుదర్శన చక్రం అవ్వచ్చు. మా నాన్నగారి శరీరంలో చూశాను, మా అమ్మ శరీరంలో చూశాను, మహానుభావులైన కొందరు యోగుల శరీరంలో చూశాను. చాలా కాలం క్రితం 1996లో అంటే 21 ఏళ్ల క్రితం ఒక మహానుభావుడి శరీరాన్ని మేమంతా కలిసి పట్టుకెళ్ళాం. మా నాన్నగారు బతుకున్నప్పటికీ నేను కావాలనే శ్మశానానికి వెళ్ళాను, ఎందుకంటే ఆయన యోగి లాంటి వాడు గనక. ఆయన శరీరాన్ని దహనం చేస్తూ ఉంటే ఆ శరీరములో చాలా ప్రాంతములలో చిన్న చిన్న శంఖముల యొక్క చిహ్నములు కనబడ్డాయి. ఎముకలు కాలిపోయాక ఆ ఎముకల్ని, ఆ బూడిదని కాశీలో కలపడానికి తీస్తున్నారు వాళ్ళ బంధువులు ఎవరో. అప్పుడు ఆ ఎముకల్లో శంఖ చిహ్నాలు, చక్ర చిహ్నాలు ఇవి కనబడ్డాయి. ఇవన్నీ కనబడతాయి మనకు కూడా, మనం కూడా సాధన చేస్తే. మహానుభావులైనటువంటి వ్యక్తుల ద్వారా ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా పంచదశీ మహామంత్రం పొందండి, శ్రద్ధతో జపం చేయండి, ఆ ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది. అటువంటి మహానుభావులు బ్రతికుండగానే శ్రీచక్రాంకిత దేహులైపోతారు వాళ్ళు, సాక్షాత్తు హయగ్రీవుడితో సమానులైపోతారు. ఇప్పుడు విదురుడు అలాంటి అవధూత అయిపోయాడు. అందుకే ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. ఆయన ఆశని విడిచిపెట్టాడు, చీకటిని విడిచిపెట్టాడు, అజ్ఞానం విడిచిపెట్టాడు, అహంకారం విడిచిపెట్టాడు, విద్యాశీలుడైపోయాడు, బక్క చిక్కిపోయాడు. అయినా ఆ మహానుభావుడు ముఖంలో మాత్రం కాంతి కనబడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతాడో తెలియదు. వీళ్ళకి ఏమని పేరు? అవధూతలు అని పేరు అనమాట. అవధూతలు ఎప్పుడు అలాగే ఉంటారండి. ఆయన సుకుడు దిగంబరుడిగా తిరిగేవాడు. ఆయన హస్తినాపుర వీధుల్లో తిరుగుతుంటే పిల్లలకి తెలియక రాళ్ళు విసిరేవారట, ఆయన మీదకి రాళ్ళు ఎట్టు కొట్టేవారట, ఏహే అని వెంటబడి వేళాకోళం చేసేవారట. పిచ్చాడు అన్నారట. ఆయన కాదు పిచ్చాడు, ఆయన్ని పిచ్చాడు అనుకున్న వీళ్ళు పిచ్చాడు. అది తెలియక పాప ఆ మహానుభావుడు వెంటబడ్డారు. సుస్పష్టంగా చెప్పారు, ఈరని ఎగ్గులు పలికిన వారలం కలసి ఏమియు పలుకనివాడు. సుకుడు హస్తినాపురంలోకి అడుగు పెడితే ఆయన వెంటపడి నోటికొచ్చినట్టుగా గొడ్డిప్పుకు తిరుగుతున్నాడు సిగ్గులేదు అని కొందరంటే, పిచ్చాడని కొందరంటే, అడుక్కోడానికి వచ్చాడని కొందరంటే, కొందరు రాళ్ళు విసిరితే, అన్నిటికీ ఆయన ఆనందంతో కళ్ళు వెప్పారుస్తూ చూస్తూ పోయాడు తప్ప ఎక్కడ ఎవరినీ శపించలేదు, ఎవరినీ తిట్టలేదు. రాళ్ళు పెట్టి కొట్టినా ఒక రకంగానే ఉన్నాడు, తిట్లు తిట్టినా ఒక రకంగానే ఉన్నాడు. ఆఖరణ వచ్చి ఈయన మహాయోగి అని గుర్తించి ధర్మరాజు గారు అశ్వమేధ యాగంలో ఆయన్ని పూజిస్తే అప్పుడు ఒకే రకంగా ఉన్నాడు ఆయన. మహాత్ముల యొక్క లక్షణం ఏమిటనమాట, నువ్వు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పాదపూజ చేసినా స్పందించరు, చెడామడా తిట్టినా స్పందించరు. మీలాంటి వాళ్ళే, మిమ్మల్ని నేను పొగిడినా పట్టించుకోరు పాపం. మీరు అప్పుడప్పుడు సున్నితంగా చివాట్లు పెట్టినా పట్టించుకోరు, బయట అట్లు పెట్టినా పట్టించుకోరు, పులిహార పెట్టినా పెద్ద పట్టించుకోరు. ఎంత మంచివాళ్ళు అండి బాబు. అసలు మీరు కూడా సుకుడి లాంటి అవధూతలు. కాకపోతే ఆయనకి మీకు తేడా, ఆ సుకుడు గుడ్డలు లేకుండా వచ్చాడు, మీరు నా అదృష్టవశాత్తు గుడ్డలతో వచ్చారు తప్ప ఈ ఒక్క పెసర తేడా తప్ప మహానుభావులు సందేహం లేకుండా. కాకపోతే ఈ యుగంలో సుకుడులో మీరు ఉండడం కుదరదు, మీరు ఇలాగే రావాలి అవధూతలు అంటే. ఆ అవధూతలకి అవధూతలకి తేడా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం విదురుడు అలాంటి అవధూత రూపంలో ఉన్నాడు. ఒక్కొక్క మరి డబ్బాటి చక్కటి కాననగునని జనవరా తోచన్ గ్రక్కున అప్పుడ విదురుండు అక్క ఉంతే యాగ్రజున కనతి దోరమునన్. నాయన ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతూ ఉంటాడు. సంజయుడు చెప్పాడు ఇదంతా, ఏమని మళ్ళీ విదురుడు హఠాత్తుగా కనబడతాడు ఇక్కడ, డబ్బాటు అంటే హఠాత్తుగా అనమాట, షడన్గా కనబడతాడు మళ్ళీ మాయమైపోతాడు. ఏమో ఎక్కడ ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ప్రవర్తన ఏమిటో మాకు తెలియదు. ఆయన అవధూత అయ్యాడో లేక ఈ భారత యుద్ధాన్ని చూచి విరక్తి చెందాడో మాకేం తెలియటం లేదు అనే లోపు సరిగ్గా విదురుడు దూరంగా కనబడ్డాట. అదిగో 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 విదురుడు కనపడుతున్నాడు అని సంజయుడు చూపించగానే ఆ వైపుకు చూశాడు ధర్మరాజు. విదురుడు అక్కడిదాకా నడుస్తూ వస్తున్నవాడు ఏది ధృతరాష్ట్రుడు గాంధారి వీళ్లంతా ఉన్న ఆశ్రమం దగ్గరికి బాగా చిక్కిపోయిన శరీరంతో వస్తున్నట్ట. ఆ సమయంలో ఒంటి మీద నూలు పోగు లేదు, బొత్తికి ఎలా ఉన్నాడో తెలిసిన విఠలాచార్య సినిమాలో అస్థిపంజరానికి బట్ట కట్టితే ఎలా ఉంటుందో అలా కూడా లేడు కనీసం అనమాట. అంతలా ఉన్నాడు పాపం, చిక్కిపోయాడు బాగా. అలాంటి మహానుభావుడు అస్థిపంజరాకారుడైపోయిన ఆయన అక్కడికి వస్తున్నవాడు, ఆశ్రమం దగ్గరకు వస్తున్నవాడు, ఈ జనాలు చూడగానే ఓ ఉలిక్కి పడ్డాడు. ఉలిక్కి పడి ఎగిరి గంతేసి పారిపోవడం మొదలెట్టాడు. వెంటనే ధర్మరాజు, తండ్రి విదుర, నేను ధర్మరాజుని నీ పుత్రుణ్ణి వస్తున్నానని వెంటబడ్డాట. ఈ వెనక పడ్డారు మిగతా వాళ్ళు కూడా, ఎవరు భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, మేము వస్తా ఉన్నారు, మీరెవ్వరూ వద్దు, ఆయన అవధూత, ఆయన ఎందుకు వెడుతున్నాడో నాకు తెలుస్తోంది, కాబట్టి మీరెవ్వరు దయతో నాతో రావద్దు, ఇప్పుడు నేను ఒక్కడే వెడతాను అని ధర్మరాజు ఎవరిని రానివ్వకుండా వారందరినీ ఆశ్రమం దగ్గరే ఆపేసి నిలువరించి తాను విదురుడి వెంటబడ్డాడు. అదేం విదురుడండి బాబు, అస్థిపంజరంలో ఉన్నట్ట, కానీ మహావేగంగా వెళ్ళిపోతున్నాడు. అంత వేగముగా ధర్మరాజు కూడా వెళ్ళలేకపోతున్నట్ట. అలా కనబడతాడు మాయమవుతాడు, కనబడతాడు మాయమవుతాడు, ఈ చెట్టు పక్క నుంచి ఎడతాడు, పొదల్లో దూరతాడు, అంతలో చెట్టు ఎక్కుతాడు, మళ్ళీ కిందకు దూకుతాడు. ఈ విధంగా కూడా వెళ్ళిపోవడం మొదలుపెట్టాట. నిర్మలాత్మక ఏను ధర్మసూనుడా, ఓ నిర్మల స్వరూప, నేను ధర్మసూనుణ్ణి, నీ సేవ చేసుకుందామని వచ్చాను, ఒక్కసారి నీ పాదాలకి నమస్కారం చేసుకునే భాగ్యం ప్రసాదించవా అంటూనే ఉన్నాడు ధర్మరాజు. దాదాపు 2-2.5 గంటల కాలం ధర్మరాజు గారికి కనబడి కనబడక, అంతలోనే కనబడుతూ, అంతలోనే పొదల్లో మాయమవుతూ, అంతలోనే చెట్టెక్కుతూ కిందకి దిగుతూ, ఈ విధంగా తప్పించుకుంటూ మళ్ళీ కనబడుతూ కొంత దూరం వెళ్ళిపోయాడు విదురుడు. ఎందుకు అలా వెడుతున్నాడో ధర్మరాజు గారికి ఏం అర్థం కాల. ఇదేదో విచిత్రంగా ఉంది ఈ ప్రవర్తన. ఎందుకంటే పూర్తిగా కనబడాలి, లేదా పూర్తిగా మాయమవ్వాలి, లేదా చెట్టు ఎక్కినోడు చెట్టు మీద ఉండాలి, చెట్టు ఎక్కుతాడు కిందకు దూకుతాడు, పోనీ ముఖంలో వికారాలు ఉన్నాయా? ఏమీ లేదు, కేవలం అస్థిపంజరం మీద చర్మం కుట్టినట్టు ఉందన్నమాట. అప్పుడప్పుడు అస్థిపంజరాలు పట్టుకొచ్చి దాని గురికి ఏదన్నా కృత్రిమ చర్మం తొడిగితే ఎలా ఉందో అలా ఉందన్నమాట. చర్మము అతుక్కుపోయి ఉన్న అస్థిపంజర శరీరం మాత్రమే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. మొత్తం మీద ధర్మరాజు కూడా వెళ్ళాక హఠాత్తుగా విదురుడు వెడుతున్నవాడు ఆగిపోయాడు. అక్కడ ఒక అద్భుతమైన వటవృక్షం ఉందిట, పెద్ద మర్రి చెట్టు, శాఖోపశాఖలైపోయిన పెద్ద మర్రి చెట్టు అది, 8 మైళ్ళ పొడుగున్నది ఆ చెట్టు. ఆ చెట్టుకి ఓడలు దిగి ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్మలున్నాయి, విశాలమైన మాను కట్టేసిందనమాట. అంతలా ఓ మానుతో ఉన్న మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకి జారబడి నిలబడి ధర్మరాజు కేసి సూటిగా చూశాడు. ధర్మరాజు అంత దూరంలో ఉన్నాడు, ఈయన చెట్టు దగ్గర ఉన్నట్ట. ధర్మరాజు దూరం నుంచి దగ్గరికి వెళ్ళడానికి జడిసి ఆ మహానుభావుడి ముఖంలో ఉన్న కాంతిని ఒక్క క్షణం తాను కూడా చూడలేకపోయాట. ఎందుకంటే ఎక్కడో దూరంగా మర్రి చెట్టుకి జారబడి ఉన్నటువంటి ఆ మనిషి, కేవలం అస్థిపంజరంలో ఉన్న ఆ మనిషి ముఖం అప్పుడు ఎలా ఉందో తెలిసినా మిరుమిట్లు కులుపుతున్న కాంతితో ఉన్నది. మిట్ట మధ్యాహ్నం పూట కొన్ని 100 మంది సూర్యులు ఎదురుగుండా ఉంటే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నాడు. ఇప్పుడు ఆ కాంతిని చూసి ఎవడన్నా తట్టుకోగలడా, దగ్గరికి వెళ్ళగలడా? అగ్నిజ్వాలల వంటి ముఖం అన్నమాట ఆ ముఖం. జ్వాలాపూరితమైన ఘోరకాంతితో, అపూర్వకాంతితో ఉన్న ముఖాన్ని చూచి, మహాత్మా, నేను ధర్మసూనుణ్ణి, నన్ను కళ్ళు విచ్చి చూడు, అంత కాంతితో చూస్తే దగ్గరికి రాలేకపోతున్నాను అని దీనముగా 2 చేతులు జోడించి నమస్కరించాడు దూరం నుంచే ధర్మరాజు. అంతలో ఆయన ఏం చేశాడు, ధర్మరాజుని చూస్తున్నవాడు కాస్త టక్కుని ఇలా కళ్ళు మూసేశాట. మళ్ళీ ధర్మరాజు అన్నాడు, నేనేమన్నా పొరపాటు చేశానా? దగ్గరకు వద్దామంటే నీ కాంతి తట్టుకోలేకపోతున్నాను, నన్ను చూడడం మానేసి కళ్ళెందుకు మూసావు? కన్ను విచ్చి చూడవే అన్నుడు, నన్ను కళ్ళు విప్పి చూచి ఆశీర్వదించవా అని దీనముగా ప్రేమగా అడిగట. అప్పటిదాకా మళ్ళీ కళ్ళు మూసుకున్న ఆయన రెప్పల నెగయించి అప్పాండవోత్తము తప్పక చూచి ఉదాత్త యోగ బలము గైకొని ఇంద్రియములను ప్రాణములను కలపి నిజ శరీరంబు విడిచి ఆ నృపతి తనువుదొచ్చే తేజోమయత్వ విస్ఫూర్తి మెరయ.
అప్పటిదాకా మహాకాంతితో కళ్ళు మూసుకుని ఉన్న శరీరముతో ఉన్న ఆయన మెల్లగా కాంతి ఉపసంహరించాడు, కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆ తమాషా జరిగిందిట, రెండు కళ్ళు పూర్తిగా బయటకు వచ్చేసాయి. విదురుడి యొక్క ముఖంలో ఉన్న కళ్ళు రెండు ఏవో రెండు బంగారపు గొడ్లకు మళ్ళీ లేక మంచి కాంతితో ఉన్నటువంటి మిణుగురు పురుగులకు మళ్ళీ ఈ రెండు ఇంద్రియాలు బయటకు వచ్చాయి, నేత్రేంద్రియాలు. ఆ రెండు అలా అందరూ చూస్తూ ఉండగా కాంతితో వెలిగిపోతూ ధర్మరాజు కళ్ళల్లో కలిసిపోయాయి. విదురుడి రెండు కళ్ళు కళ్ళల్లోంచి బయటకు వచ్చేసండి. ఇప్పుడు మన ముఖంలో ఈ కనుగుడ్లు కనబడుతున్నాయా, ఈ గుడ్లు వాటంతటా బయటకు వచ్చానంటే ఎవడో పీకేసినట్టుగా అవలా కొట్టుకుంటూ వచ్చి ఆ ఇంద్రియములు ధర్మరాజు నేత్రేంద్రియాల్లో కలిసిపోయి ఈ చెవులలోంచి కాంతి బయటకు వచ్చింది. అంటే శ్రవణ ఇంద్రియములు చెవులు కింద ఉన్నాయి, అందులోంచి కాంతి బయటకు వచ్చి ఆ వినికిడి శక్తి ధర్మరాజు చెవుల్లో కలిసిపోయింది. ఆయన ముక్కులోంచి ఒక అద్భుతమైన కాంతి వచ్చింది, ధర్మరాజు ముక్కులో కలిసిపోయింది. చర్మము నుంచి ఒక కాంతి బయటకు వచ్చింది, చర్మంలో కలిసిపోయింది. నాలుక మీద నుంచి ఒక కాంతి బయటకు వచ్చింది, ధర్మరాజు నాలుకలో కలిసిపోయింది. అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఆయన్ని విడిచిపెట్టి ధర్మరాజులో కలిసిపోయాయి. ఈయన ధర్మరాజే, ఆయన ధర్మరాజు అవడం వల్ల ఈ విధంగా కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు మాట్లాడే మాట, పాదం పాయువు, ఉపస్థు ఉపస్థాని పిలువబడేటటువంటి వాక్పాణి పాద పాయు ఉపస్థలని పిలువబడే ఐదు కర్మేంద్రియములు కర్మేంద్రియాల్లో కలిసిపోయాయి. ఇంద్రియములన్నీ ఇంద్రియాల్లో కలిసిపోయాక ఇప్పుడు ఇంకో తమాషా జరిగింది అండి. శరీరములోంచి తలపక్క నుంచి ఐదు, కింద నుంచి ఒక ఐదు, అంటే అధోముఖంగా ఐదు, ఊర్ధముఖంగా ఐదు, అంటే ఈ శిరస్సు పై నుంచి ఒక ఐదు, కింద నుంచి ఒక ఐదు కాంతులు బయటకు వచ్చాయట. అవేమిటో తెలుసు కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే ఈ పంచప్రాణములు శిరస్సు మీద నుంచి వచ్చాయి. నాగ కోర్మ క్రొకర దేవదత్త ధనంజయములనే ఐదు లోపల ప్రాణాలు ఉంటాయి, ఉపప్రాణాలు అంటారు వాటిని. ఇవేమో పంచప్రాణాలు, ఇవి పంచ ఉపప్రాణాలు. ఉపప్రాణములు కింద నుంచి వస్తాయి, ప్రాణములు పైన నుంచి వస్తాయి. నాగ కోర్మ క్రుకర దేవదత్త ధనంజయములు అని పిలువబడతాయి ఈ ఐదు ఉపప్రాణాలు. ఈ ఐదు మనలో ఉన్నాయి కాబట్టే మన శరీరం నుంచి చెమట వస్తోంది, మన ముక్కులో నుంచి ఎలర్జీ వచ్చినప్పుడు ఈ శ్లేష్మం లాంటివి చీమిడి లాంటివి బయటకు వస్తున్నాయి. ఈ ఐదు ప్రాణములు ఉపప్రాణములు ఉన్నాయి కాబట్టే మల విసర్జన మూత్ర విసర్జన జరుగుతోంది. వీటితోటే మనం నిష్ఠీవనం ఉమ్మేయగలుగుతున్నాం. అంటే ఉమ్ము వెయ్యాలన్నా, మల విసర్జన జరగాలన్నా, మూత్ర విసర్జన జరగాలన్నా, చీవిడి బయటికి రావాలన్నా, చెమట బయటికి రావాలన్నా ఐదు ఉపప్రాణములు ఉండాలి. అవి లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే, ఇవి బయటికి రావు, ఇవి లేకపోతే అనారోగ్యం వస్తుందన్నమాట. ఈ ఐదింటిని నిలబెట్టే ఉపప్రాణముల పేర్లు నాగ కోర్మ క్రుకర దేవదత్త ధనంజయములు. ఇంకా పంచప్రాణాలు ఉన్నాయి కాబట్టే మన శరీరంలో అన్ని శరీరాల్లో ఇంద్రియాల్లో పటుత్వం ఉంది. ముక్కులు వాసన చూస్తున్నాయి, కళ్ళు మిమ్మల్ని చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, నాలుక రుచి చూడగలుగుతోంది, చర్మము స్పరిశని పొందుతోంది. ఈ ఐదింటికి ఏమని పేరు అనమాట, పంచప్రాణములు. అవే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఈ పంచప్రాణములు పైనుంచి ఉపప్రాణములు కింద నుంచి వచ్చి ధగధగా వెలిగిపోతూ ధర్మరాజులు కలిసిపోయాయి. చూస్తూ ఉండగా ఈ విధంగా ఇంద్రియములు ఇంద్రియార్థములు ప్రాణములు ఉపప్రాణములు అన్నీ విడిచిపెట్టేశాడనమాట ఎవరు, విదురుడు. విదురుడు మహానుభావుడు, ఒకనొకప్పుడు యమధర్మరాజు గారంతటి వాడు. మాండవ్యముని శాపం వల్ల ఇదిగో ఈ దాసీపుత్రుడై పుట్టాడు. ఆ మహానుభావుడైన యమధర్మరాజు గారి అంశతోటే ధర్మరాజు పుట్టాడు. ధర్మరాజు తన ధర్మమును తాను నిలబెట్టడంలో కొన్ని కొన్ని కఠోరమైన పనులు చేస్తాడు. ఆ కఠోరమైన పనులకు కోపం వచ్చి మాండవ్యుడు శాపం పెట్టాట. ఓ యమధర్మరాజా, నాకు శాపం, నన్ను చాలా ఏడిపించావు. ఈ కథ మీకు ఆదిపర్వంలో చెప్పాను, మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. మాండవ్యుడికి సోలపు శిక్ష విధించాడు కదా యమధర్మరాజు, అందుకని నువ్వు కూడా భూలోకంలో అవమానాలు పొందని చెప్పిస్తే ఇదిగో దాసీపుత్రుడిగా పుట్టాడు. అంటే యమధర్మరాజు గారు పైన ఉంటాడు,
ఆయనలో ఒక ప్రాణమేమో విదురుడిగా పుట్టింది, ఒక ప్రాణమేమో ధర్మరాజు గారుగా పుట్టింది. ఇప్పుడు ఈ విదురుడు అనుభవిస్తున్న శిక్షలన్నీ యమధర్మరాజు గారు అనుభవిస్తాడు తెలుసా మీకు. ఆయన అక్కడ అలా ఉన్నా, ఈయన విదురుడి రూపంలో ఉన్నా, విదురుడికి కలిగే సుఖ దుఃఖములన్నీ యముడికి కలుగుతున్నాయి అక్కడ. అందుకే శాపము అంత విచిత్రమైనది. అలాగే ధర్మరాజు గారు అడవిలో నానాబాధ పడుతున్నాడంటే అక్కడ యమధర్మరాజు కూడా పడుతున్నట్టే. ఇక్కడ ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని సుఖాలు అనుభవిస్తున్నాడంటే అక్కడ యముడికి కూడా అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తన శరీరమును రెండు మూడు శరీరములుగా మార్చుకున్నప్పుడు ఎక్కడున్నా అన్ని శరీరముల బాధ ఒక శరీరమునకు ఉంటుంది. అందువల్ల ధర్మరాజు గారు పైనుంచి విదురుడి ద్వారా ఈ శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఆ విదురుడి యొక్క ప్రాణం శిక్షాకాలం పూర్తయింది గనక ధర్మరాజులో కలిపాడు. రేపు ధర్మరాజు కూడా అయిపోయాక అప్పుడు వెళ్ళి యమధర్మరాజులో కలుస్తుంది. అప్పటిదాకా ఇంకా కొన్ని సుఖ దుఃఖాలు అనుభవించాలన్నమాట. ప్రస్తుతానికి ఆ విదురుడి రూపంలో ఉన్న యమధర్మరాజు తనలో ఉన్న ఈ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, వీటన్నిటినీ పూర్తిగా కేంద్రీకరించి సాధన ద్వారా ధర్మరాజులో కలిపేశాట. అప్పుడు జరిగిందో తమాషా, అప్పటిదాకా ధర్మరాజు గారు ఉన్నటువంటి రూపం వేరు, ఈ విదురుడి యొక్క కాంతి ఆయనలో కలిసిపోగానే ఇప్పుడు ధర్మరాజు గారు కూడా ధగధగధగా వెలిగిపోవడం మొదలెట్టాడు. ధర్మరాజుకి అర్థమైందిట, ఎక్కడ లేని బలం, ఎక్కడ లేని చురుకుతనం, అద్భుతమైన మేధాతనం, అద్భుతమైన ధర్మలక్షణములు వచ్చాయి. ఎందుకని, ఒక ప్రాణం ఇప్పటిదాకా తన దగ్గర ఉన్నది, ఇంకో ప్రాణం తనలో కలిసింది. ఇది ధర్మరాజు గారి శరీరమే, అది ధర్మరాజు గారి శరీరమే. రెండు ధర్మరాజ లక్షణములు ఒక చోట చేరడంతో ఈయన శక్తి పెరిగిపోయింది. ఈ విధంగా ధర్మరాజు గారు అపూర్వ కాంతితో వెలిగిపోయాడు. ఆయనకి తెలుస్తోందిట, ఏమిటో కాంతి నాలో ప్రవేశిస్తున్నది, నాలో కూడా తెలియని చురుకుతనం వస్తోంది, తెలివితేటలు వస్తున్నాయని. అయినా ఏమోలే, ఏమిటో కారణం నాకు తెలియటం లేదనుకుని ప్రేమగా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు తనలోనే కాంతి ఉన్నది గనక విదురుడి కాంతిని తట్టుకోగలిగి విదురుడి దగ్గరకు వచ్చాడు. శరీరంలో ప్రాణం పోయిందని అర్థమైపోయింది. ఆ కాంతి తనలో ప్రవేశిస్తున్నప్పుడే ఆయన తనలో చేరిపోతున్నాడు, ఇక ఆయనలో అస్తిత్వం లేదని అర్థమైంది. ఇప్పుడు ఆ రూపాన్ని చూచాడు. ఆ సాధు పురుషుణ్ణి, ఆ దిగంబరుణ్ణి, ఆ అవధూతమూర్తిని చూడగానే ఎక్కడ లేని శ్రద్ధ భక్తి కలిగాయి. ఇప్పుడు ఇంక నా కర్తవ్యం ఏమిటి, ఎక్కడా ఎవరూ లేకుండా ఏకాంత ప్రదేశములో పరమ సాధుమూర్తి విదురుడి శరీరం విడిచిపెట్టాడు, ఈ శరీరమునకు దహన సంస్కారం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ శరీరాన్ని తీసి నేల మీద పడుకోబెట్టి కట్టెలు తేవబోతూ ఉంటే టక్కన ఆకాశవాణి ఇలా అంది, తల్ల చిన్న మింట నొక్కెలుగు ధర్మతనోజ యతిత్వ గౌరవోజ్వలుని కళేబరంబునకు వన్ని విధాన మొనర్చుటర్హమే వలదని మ్రోసే అమ్మనుజ వల్లభుడు అప్పని దక్కిపోయి భరాతల్ల కొన్ను తండ్రికి సువిదితం బుగనంతయునం క్రమం బునన్. తండ్రి గారికి దహన సంస్కారం చెయ్యాలని ఆయన అనుకుంటూ ఉంటే ఆకాశవాణి ఏమన్నది, లేదు నాయన ధర్మరాజా, అన్ని ధర్మములు చదివిన వాడివి, నీకు కొత్తగా చెప్పాలా, ఈ విదురుడు యతీశ్వరుడిగా మారిపోయాడు, అవధూతగా మారాడు, మహాతపస్యాలయ్యాడు, అన్ని కర్మకాండలకి అతీతుడైన యతిగా మరణించిన వాని శరీరమును అలా అడవిలో వదిలేయాలి తప్ప మాట వరసకు కూడా దాన్ని పాతి పెట్టకూడదు, తగలబెట్టకూడదు. యతులకి కొన్ని నియమాలు ఉన్నాయండో, సన్యాసుల్లో చాలా రకాలు ఉన్నారు తెలుసుగా మీకు. బధిర పంగవంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపడకావధూత కాపాలికాద్యనాథులు అని రకరకాలు ఉన్నారు వీళ్ళలో. కొందరేమో అవధూతలు, కొందరు కాపాలికులు, కొందరు క్షపణకులు, కొందరు సన్యాసులు, కొందరు యతులు, మరి కొంతమంది జటిలురు, కొందరు ముండులు. ఇలా వీళ్ళల్లో ఎన్ని పరంపరలున్నాయో, ఈ పరంపరల గురించి ప్రత్యేక ఉపన్యాసం చెబితే ఒక 25 రోజులు చెప్పచ్చనమాట. అంత పరంపర ఉంది సన్యాసి పరంపరలో. ఇందులో జటిలురు అని పేర్లు కలిగిన వాడు అంటే జటాజూటధారులు ఉంటారు. జటాజూటధారులు చచ్చిపోతే వాళ్ళని ఏదన్నా చెట్టుకి కట్టేయాలి, చెట్టుకు కట్టేసి వదిలేస్తారట. చెట్టు కొమ్మ మీదకి తీసుకెళ్ళి ఆ చెట్టుకి ఆ శవాన్ని కట్టేస్తారు. దాన్ని కాకులో గొడ్లగోబులో తినేస్తాయి, ఇంకా ఆ శవం అలాగే ఉండిపోవాలి. ఉంచ వృత్తితో బ్రతికేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ శరీరాన్ని మాట వరస కూడా మనం ముట్టుకోకూడదు. అత్యవసరం అయితే తప్ప వాళ్ళ శరీరాన్ని పక్కకు కూడా తీయకుండా ఎక్కడుంటే అక్కడ శవం వదిలేయాలి. ఇవన్నీ ఆ రోజుల్లో, ఇప్పుడు అసలు ఎక్కడ ఉంచవృత్తే. ఏ వృత్తి లేకుండా అయిపోయింది. మన ప్రవృత్తి ఏమిటో మనకే తెలియట్లేదు. ఇప్పుడు నేను ఎవడో నాకే తెలియకుండా అయిపోతుంటే ఇక మీకేం చెప్తాను నేను. కలియుగ ప్రభావం ఇది. ఈ యుగంలో చట్టాలు వేరు, మనుషుల ప్రవర్తనలు వేరు, కాబట్టి కలియుగానికి వేహి వర్తించకుండా అయిపోయింది. ఇందులో యతిత్వము అని ఒకటి ఉన్నది. యతి మర్యాదలో చచ్చిపోయినటువంటి వాడిని ఏం చేయాలన్నమాట, ఓ చెట్టుకి ఇలా కూర్చోబెట్టాలి. చెట్టు మొదల్లో ఇప్పుడు నేను ఎలా అయితే కూర్చునున్నానో అలా చతికిలు పెట్టి వెళ్ళిపోవాలి. అతనికి తగలబెట్టడం కానీ, దహన సంస్కారం చేయటం కానీ, పాతి పెట్టడం కానీ చేయకూడదు. ముండి అని ఉంటారు, అంటే గుండు చేయించుకునే త్రిదండి. ఇప్పుడు శంకరాచార్యుల వారు ముండి అనమాట. ఆయన కొన్ని దినాలలో ఏం చేస్తారన్నమాట, జుట్టు పెరిగిన తర్వాత హఠాత్తుగా వచ్చి శుభ్రంగా ఈ తల మొత్తం గడ్డం అన్ని ఒకేసారి వపనం చేయిస్తారు. వాళ్ళ చేతిలో దండం కూడా ఉంటుంది, త్రిదండి. ఈ దండధారణ చేసినటువంటి వాళ్ళకి మాత్రం సమాధి చెయ్యాలి. ఎక్కడో ఒక చోట ఒక పర్వదినం నాడు శుభకాలంలో సమాధి స్థితిలోకి తీసుకెడతారు వాడని. ఆ సమాధిని తరచుగా పూజిస్తారు. అందుకే కొన్ని పరంపరలలో కొన్ని పీఠాలలో చచ్చిపోయినటువంటి వాళ్ళ శరీరాలను ఆశ్రమంలోనే అక్కడ సమాధి చేస్తారు. చూశారుగా కంచి పరమాచార్యులు వారి యొక్క సమాధి అక్కడ కంచిలో అక్కడే ఉంటుంది. ఇవన్నీ సమాధికి పనికొచ్చేటటువంటి దీక్షలు అనమాట. వాళ్ళని సమాధి చేసి వారిని కూడా బ్రతికున్నప్పుడు ఎలా పూజించామో అలా పూజించాలి. వాళ్ళ యొక్క పటాలను మనం పెట్టుకోవాలి, వాళ్ళకి పువ్వులు పెట్టాలి. ఆ సమాధికి షోడశోపచారాలు చేస్తారు. అందులో ముఖ్యంగా అమావాస్యలు వచ్చినప్పుడు, పూర్ణిమలు వచ్చినప్పుడు ఎవరూ చూడకుండా ఉత్తర పీఠాధికారులు ఏం చేస్తారన్నమాట, తమ గురువుగారి సమాధి దగ్గరికి వెళ్ళి మనం దేవతా విగ్రహాలకు ఎలా అయితే ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అని అంటున్నామో అలా షోడశోపచారాలు చెయ్యాలి. చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, సమాధిలోంచి ఈ సన్యాసులు, ఈ గురువులు వచ్చి ఒకసారి చెయ్యిలా పెట్టి ఆ అర్ఘ్యం, పాద్యం, నైవేద్యం పుచ్చుకుని పెడతారండి. నేను నిజంగా చూసి చెప్తున్నాను, ఇదేదో సరదా కోసం చెప్పట్లా, ఏదో పురాణాల్లో ఉన్న మొక్క చదివి చెప్పేది కాదు. నేను చాలా కాలం క్రితం ఒక అత్యద్భుతమైన పీఠం చూశాను. ఆ పీఠంలో ఉత్తర పీఠాధికారి తమ గురువు గారికి సమాధి స్థానంలో ఉన్న చోటికి వెళ్ళి పూజ చేస్తూ ధ్యాయామి అనగానే అందులోంచి రెండు చేతులు జోడించి ఆశీర్వదించాడు ఆయన. ఆవాహయామి అంటే ఆ రూపం చూశాను నేను అందులోంచి. నా అదృష్టం ఏంటంటే నన్ను అక్కడ ఉండనిచ్చారు గనక ఆయనకి నా మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల. ఇవి సాధనా రహస్యాలు కాబట్టి మీకు చెప్పట్లా. ఇది దాదాపు 25-30 ఏళ్ల క్రితం జరిగింది. నేను కొంచెం కుర్రగా ఉన్న రోజుల్లో పాదయోహు పాద్యం సమర్పయామంటే ఆ సమాధిలోంచి ఆ చచ్చిపోయిన ఆయన పాత గురువు గారి యొక్క కాళ్ళు బయటకు వచ్చాయి. ఆ కాళ్ళ మీద నీళ్లు వేసాడు ఆయన, మళ్ళీ కాళ్ళు లోపలికి వెళ్ళాయి. హస్తయోహర్ఘ్యం సమర్పయామంటే చేతులు బయటకు వచ్చాయి, చేతుల్లో నీళ్లు పోసాడు ఆయన. ముఖే ఆచమనీయం సమర్పయామంటే చేతులు మళ్ళీ వచ్చాయి, చేతుల్లో నీళ్లు పోయిగానే లోపలికి తాగాడు ఆయన. ఇవన్నీ కళ్ళారా నేను కూడా చూడగలిగాను ఒక యోగం వల్ల. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పరంపరలో ఉన్న వాళ్ళు సమాధుల్లో ఉంటారు సరే, ఈ సమాధుల్లోంచి వాళ్ళు అప్పుడప్పుడు బయటకు వచ్చి శిష్యుల యొక్క పూజలు అంగీకరిస్తారు. మనందరికీ రోజు కనపడపోవచ్చు, కానీ రాబోయే పీఠాధిపతులకు మాత్రం కనపడతారు, ఉత్తర పీఠాధికారులకి. అందుకని ఆ పీఠాలు అంత గొప్పవి. అందుకే వాళ్ళు ఏం చెబితే మనం చేయగలుగుతున్నాం. వాళ్ళు సంకల్పం చేస్తే లోకంలో ఏదైనా సాధించగలుగుతారు. ఇవాళ మనం చూస్తున్న ఈ శృంగేరి పీఠం సామాన్యమైన పీఠం అనుకోకండి, ఆది శంకరాచార్యులు వారు ఇష్టపడి అక్కడికి వచ్చి స్థాపించిన ఒక అపూర్వ పీఠం అది. దక్షిణ పీఠం అంటే అందువల్ల నేను అక్కడికి 10 సార్లు మీరు వెళ్ళిన 2 సార్లు నేను వెళ్ళకపోవచ్చు, కానీ మానసికంగా నేను అక్కడ ఉంటాను. శృంగేరి పీఠం అంటే ఒకప్పటి అత్యద్భుతమైనటువంటిది. మహానుభావుడు ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన, బ్రహ్మచారి తపస్సు చేసిన దివ్యస్థలం అది. పాము కప్ప ఒకచోట కలిసిమెలిసి తిరిగిన దివ్యస్థలం అది. మృగం సింహం కలిసిమెలిసి తిరిగిన స్థలాలు అవి. ఒక కటికవాడు, శంకరాచార్య విజయంలో ఇంకో కథ కూడా ఉంది, ఒక కటికవాడు ఆవుని చంపి అక్కడ మాంసం వండి తిందామనుకుని వచ్చి ఆవును చూడగానే ఆ ప్రాంతానికి రాగానే వాడి మనసు మారిపోయిందట. వాడు పచ్చి తొరకాడు కదండి. తొరకలకి లక్షణం ఏంటి, ఆవు కనపడితే నరికేసి ఆ గోమాంసం తింటే కానీ వాడు బతకలేడు. వాడు అటువంటి వాడు తీరా ఒక ఆవుని చంపుదాం అనుకున్నట్ట ఆవు పరిగెత్తుకుంటూ ఈ శృంగేరి వచ్చింది. విద్యారణ్య స్వామి వారి కాలంలో జరిగిన ఒక తమాషా కథ అన్నమాట. దీనిని హరిహర రాయలు, బుక్కరాయలు తమ ఆత్మకథలో రాశారు. ఒక పరమక్రూరుడైన, అది కూడా మహమ్మద్ భీం తుగ్లక్కనున్నాడే, వాడి దగ్గర పనిచేసే కటికవాడు ఒక ఆవుని చంపేసి ఆ మాంసాన్ని తిందామని బయలుదేరాట. ఆవుని కొన్నాడు. కొన్నాడు అనడం కంటే పాప బ్రాహ్మణ దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కుపోయాడు. ఈ ఆవుని అక్కడికి వెళ్ళి నరికి ఆ మాంసం తాను తన పెళ్లాం బిడ్డలు వండుకు తిందాం అనుకుంటూ ఉండగా ఆవు పాపం కట్లు తెంపు పరిగెత్తింది. వీడు కూడా పరిగెత్తాడు కత్తి పుచ్చుకుని. సరిగ్గా శృంగేరికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు అంటే ఆ దగ్గరలో ఉన్న పల్లెటూరు వాడు అవడం వల్ల అక్కడికి వచ్చాడు. అక్కడికి రాగానే ఆవుని చంపాలనుకున్న వాడికి చేతులు ఆడలేదట. కత్తి తీసి పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మళ్ళీ సన్యాసులకు మళ్ళీ వాడు కూడా ఆవుకి పసుపు కుంకుమ పూసి పూజించి ఈ రోజు నుంచి నేను గోమాంసం భక్షణం మానేస్తున్నాను, గోవుని పూజిస్తానన్నట్టు. ఆ స్థలానికి రాగానే తురకాడు మారిపోయాడు, క్రూరుడు మారిపోయాడు. నేను చెప్పొచ్చేది అది, గోవుని చంపి తినాలనుకున్న వాడికి గోమాంస భక్షణం అనిపించి వాడి చేత గోవు పూజ చేయించిన దివ్యస్థలం శృంగేరి అంటే. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అంటే కొన్ని పైకి కనబడే కథలు కాకుండా కనబడని ఎంతోమంది మహానుభావులు కథలున్నాయి. నేను దైవానుగ్రహం వల్ల విద్యారణ్యస్వాములు వారి యొక్క చరిత్రలు అయితేనేమి, ఈ హరిహర బుక్కరాయలు రాసినటువంటి అపూర్వమైన కథలు అయితేనేమి, ఇవన్నీ పెద్దలు ఇవ్వడం వల్ల చూశాను నేను. అందులో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి అనే మంత్రం యొక్క ఒక అద్భుతమైన వ్యుత్పత్తిని చెప్పారు. ఆ వ్యుత్పత్తి మీద కూడా ఈ మధ్యన ఒక వ్యాసం రాశాను నేను, అందుకు చెబుతున్నాను. కాబట్టి కొన్ని స్థలములు ఉన్నాయి, ఆ స్థలములు అంత గొప్పవి, ఆ స్థలాలు అంత గొప్పవి కాబట్టే శంకరాచార్యులు వంటి పరమాచార్యులు, ఒక మహాత్ముడు, ఈ ఆధునిక గురువు సాక్షాత్ పరమేశ్వరుడు అక్కడ పీఠస్థాపన చేశాడు. అక్కడ ఆ పీఠాలలో ఉండే పాత గురువులు ఉన్నారు సరే, సమాధి అయిపోయిన గురువులు. ఆ గురువులు తమ తర్వాత వచ్చినటువంటి పరంపరలో ఉన్న శిష్యులకి సమాధులలో నుంచి బయటకు వచ్చి కనబడే దర్శనం ఇవ్వగలిగేంత శక్తి కలిగిన వాళ్ళు వాడు. అలాంటివి అనుభూతులు మనం కూడా గురువుల యొక్క అనుగ్రహం ఉంటే పొంది చూడగలుగుతాం. అంటే అందరూ చూపిస్తారని కాదు, అవసరం అనుకుంటే వాళ్ళు ఆ సమాధుల నుంచి మాట్లాడతారండి, గ్యారంటీగా మాట్లాడతారు. అది అలా మాట్లాడతారో లేదో మీరు కూడా భక్తితో ప్రార్థిస్తే ఆ అనుభూతిని పొందగలుగుతారు. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటి, ఈయన అటువంటి అనేక రకాలైనటువంటి సన్యాస దీక్షలను ఎరిగినవాడు ధర్మరాజు. జటులురు, ముండులు, కాపాలికులు, క్షపణకులు, అవధూతలు ఇలా ఎంతోమంది ఉన్నారు. కాపాలికులు అని ప్రత్యేకమైన ఒక జాతి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, గురువుగారి దగ్గర దీక్ష పుచ్చుకుంటారు. బ్రతికున్న రోజుల్లో ఏదో ఒక భిక్షాపాత్రలో అన్నం వడుక్కుని తింటారు. గురువుగారు చచ్చిపోయాక గురువుగారి కపాలాన్ని భస్మం చేసేసిన తర్వాత గురువుగారి కపాలను తీసుకుని గురువుగారి పుర్రెలో భిక్షాటన వేయించుకుని తినడం మొదలెడతారండి. అవి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ గురువుగారి దగ్గర ఈ కాపాలిక వృత్తి సేకరించాడు. రేపు గురువుగారు చచ్చిపోయాక ఈ గురువుగారి పుర్రెని మాత్రం పూర్తిగా కాలిపోకుండా చూసి ఆ పుర్రెని శుద్ధి చేసి నీళ్లలో గంగానదిలో దాన్ని ప్రక్షాళన చేసి ఆ పుర్రెని చేత్తో పుచ్చుకుని ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటట. భిక్షాందేహి అన్నప్పుడు సాధారణంగా ముష్టివాడు ఏం చేస్తాడు, ఓ రాచెప్పో గిన్నో పట్టుకెళ్ళి గిన్నెలో అన్నం వేయించుకు తింటాడు. కానీ కాపాలికులు గురువుగారి పుర్రెలోనే ఆహారము వేయించుకు తింటారు. దానికి కాపాలిక వ్రతము అని పేరు. మీరు అశ్వమేధపురంలో విన్నారుగా, మా నాన్నని చంపాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమని చెప్పాడు, నాన్నగారి కపాలములో 12 సంవత్సరముల పాటు భిక్షాన్నం వేయించుకు తింటేనే తండ్రిని చంపిన పాపం పోతుంది అని బభ్రువాహనుడు అన్నాడని విన్నారు కదా. అంటే అది కాపాలిక వ్రతం అని పేరు. కాపాలిక వ్రతాలు కూడా ఉన్నాయి. కేవలం గురువుల యొక్క పుర్రెలలో మాత్రమే భిక్షని అడిగి తినాలి. కాలభైరవుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుడి తలను నరికాడు. బ్రహ్మతల నరకడం వల్ల బ్రహ్మహత్యా పాపం వచ్చింది. ఈ బ్రహ్మహత్యా పాపం పోవాలంటే ఏం చేయాలి, కాపాలిక వ్రతం పోనాలి. అందుకే బ్రహ్మకపాలాన్ని చేత్తో పుచ్చుకుని భిక్షాందేహి అని తిరిగాడు ఎవరు, కాలభైరవుడు అంతటి వాడు. ఇవన్నీ కాపాలిక వ్రతాలు అన్నమాట. ఇది కాకుండా కేవల సన్యాస దీక్ష అని ఒక ప్రత్యేకమైన దీక్ష ఉండదు. కాషాయాంబరం ధరించి అప్పుడప్పుడు మాత్రం జుట్టుని తమ ఇష్టం వచ్చిన రీతిలో పెంచుతూ దాన్ని గుండు చేయించుకుంటూ వెడుతూ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళకి అచ్చ సన్యాసులు అని పేరు. ఈ అచ్చ సన్యాసులు ఎక్కువ కాలం ఒక చోట ఉండకూడదట. ఎక్కడైనా 1 వారం రోజులు దాటి ఉండకూడదు. సప్తాహ దీక్ష చేస్తే అది వేరే విషయం, కానీ మిగతా చోట్ల ఇప్పుడు గుంటూరు వచ్చారు 7 రోజులు దాటి ఉండకూడదు. 8వ రోజు ప్రయాణం అవ్వవలసింది. 7 రోజులు కనుక అక్కడ ఉంటే వాళ్ళ భయం ఏమిటనమాట, ఆ వస్తువుల మీద వ్యామోహం కలుగుతుందని. 7 రోజులు చక్కగా చాలా బాగుందండి, భలే కట్టారండి రూములు, అబ్బాబ్బా గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానం రూములు ఎంత బాగున్నాయో, ఏసీ రూములు బాగున్నాయి, వంటావిడి పెట్టారు, వంటావిడ అప్పుడప్పుడన్నా రుచిగా వండుతూ ఉంటుంది కదా, ఈ భోజనం తిందాం, ఈ కోరికలు పెరుగుతాయి, ఈ పెద్ద పెరుగుతూ ఉంటుంది. అందుకని ఈ వ్యామోహం నుంచి బయటపడడం కోసం ఏం చేస్తారన్నమాట, వీళ్ళు ఎక్కడ ఒక చేతి భోజనం తినకుండా ఎక్కడూ 7 రోజులు ఉండకుండా ఉంటారు. ఇలా ఎన్నో నియమాలు ఉన్నాయి. ఆ నియమములన్నీ ఆకాశవాణి క్లుప్తంగా ఏం చెప్పిందన్నమాట. ఇప్పుడు ధర్మరాజు గారు ధర్మాత్ముడు గనక నీవు సన్యాసుల నియమములు, దీక్షాపరుల నియమములు ఎరుగుదువు. ఈతడు యతిత్వ గౌరవంతో శరీరం విడిచిపెట్టాడు, ఈతని కళేబరంబునకు వన్ని విధానమనర్చుట అర్హమే. కాబట్టి ఈయన శరీరమును నువ్వు దగ్ధం చేయకూడదు, అగ్నిలో దగ్ధం చేయడం పనికిరాదు, వల్లదు అని మురోసే పెద్ద శబ్దంతో చెప్పింది ఆకాశవాణి. వద్దు, ఆయన శరీరమును దహనం చేయకు. ఏమో ప్రేమ వల్ల దహనం చేస్తాడేమో అని కొంచెం ఆకాశవాణి హెచ్చరిక చేసిందనమాట. నిజానికి విదురుడు గనక హస్తినాపురంలో ఉండి ఉంటే గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి తప్పక దహన సంస్కారాలు చెయ్యాలి. స్త్రీవాధ పురుష కశ్చిత్ అష్టస్య కార్యం కురుతే, స్త్రీ కాని లేక పురుషుడు కాని ఇళ్లల్లో చచ్చిపోతే ఆ వ్యక్తిని స్త్రీని కాని లేక పురుషుడిని కాని, స్త్రీ కాని పురుషుడు కాని తగలబెట్టచ్చు. స్త్రీ కూడా తగలబెట్టచ్చు, పురుషులు మాత్రమే తగలబెట్టాలి. స్త్రీ శ్మశానానికి వెళ్ళి తగలబెట్టకూడదని ఎవడన్నా చెబితే దాన్ని నమ్మకం నొట్టి అబద్ధం. అది గరుడ పురాణంలో ప్రామాణికంగా ఇక్కడే ఉంది, కావాలంటే 3వ అధ్యాయంలో చూడండి. స్త్రీ కూడా తన భర్తకి దహన సంస్కారం చెయ్యొచ్చు, పిండం పెట్టచ్చు. అది గరుడ పురాణంలో ఉన్న శ్లోకాలని దాని తాత్పర్యం రాయకుండా వాటిని తీసి కొంతమంది ఈ మధ్యకాలంలో పిడివాదం చేసేవాళ్ళు అలా పక్కన పెట్టారు. లేకపోతే ఎంతమంది ఆడవాళ్ళు పెట్టలేదండి, పూర్వకాలంలో చాలామంది ఆడవాళ్లే చేశారు. లోపాముద్ర అనాథ శవాన్ని తగలబెట్టింది, తెలిసిన మీకు. అనసూయ అత్రి మహర్షి భార్య చిత్రకూట పర్వతం దగ్గర ఒకప్పుడు కరువు వస్తే కొంతమంది బ్రాహ్మణులు కింద పడి తెచ్చిపోతే వాళ్ళందరికీ దహన సంస్కారం చేసి పిండ ప్రదానం చేసింది, పూర్వం చేసేవారు. మీ ఇళ్లలో గరుడ పురాణం పెట్టుకోండి, రోజు గరుడ పురాణం పెట్టుకుని పూజించాలి. గరుడ పురాణం అంటే ఎవడో చచ్చిపోయినప్పుడు చదివేది కాదు, నిత్యం 18 పురాణాలు మన ఇంట్లో ఉంచుకోవాలట. ఏ ఇంట్లో పురాణములను నిత్యం పూజిస్తామో ఆ ఇంట్లో ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః, ధర్మార్థ కామ మోక్షములు 4 లభించి తీరతాయని వ్యాసుడు చెప్పాడు. అది తెలియక గరుడ పురాణం అంటండి చచ్చిపోయినప్పుడే చదవాలటండి. ఇంకా నయ్యం చచ్చిపోయినప్పుడు భోజనం చేయాలండి, ఒత్తప్పుడు తినకూడదని అనలేదు వాడు ఎవడో కానీ. మనం రోజు భోజనం ఎలా చేస్తున్నామో, స్నానం ఎలా చేస్తున్నామో 18 పురాణములు కూడా అలాగే చెయ్యాలి. వాటిని ఇంట్లో పెట్టి పూజించాలి, వాటిని గౌరవించాలి, వాటిని చదవాలి. అంతేగాని ఏడాదికోసారి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్ని ఇలాగే తయారయ్యారులేండి, కలియుగం కదా. భగవద్గీత అంటే శ్మశానములో మాత్రమే వేయటం, పాపం ఘంటసాల వారు అందుకు చదివారా? శ్మశానంలో చదవడానికి కాదు, శ్మశానంలో కూడా వినండి, అక్కడ మానేమని కాదు, అది కూడా ఒక వైరాగ్యానికి ఉపయోగపడుతుంది. కానీ చక్కగా ఇంట్లో నిత్యం వినాలి. భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం, గరుడ పురాణం వంటివి నిత్యం చదవాలి. సుస్పష్టంగా చూడండి అక్కడ ఏమని చెప్పాడు, నిత్యం యః పఠితే నరః, ఎవడు నిత్యం దీనిని చదువుతాడో అటువంటి వాడు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళడు, అంటే యమలోకానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళకూడదు అని కోరిక ఉన్నవాళ్ళు ఎవరినో ఒకటి చేయొద్దండి. అబ్బే ఎత్తారు పర్వాలేదు, కాస్త ఆలస్యంగా అయినా సరే గరుడ పురాణం రోజు ఇంట్లో పెట్టుకొని పూజించండి, చదవండి. తక్కిన వాళ్ళు ఎందుకు ఎత్తలేదు అది వేరే విషయం. ఓసారి ఏమైందంటే, తెనాలి రామకృష్ణుడు కృష్ణరాయల సభలో ఉన్నాడు అండి. కృష్ణదేవరాయలు హఠాత్గా ఉన్నాడు, తెలిసిన మిమ్మల్ని అందరినీ స్వర్గానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, స్వర్గానికి నాతో ఎంతమంది వస్తారో చేయొత్తండి అని కానీ అందరూ చేయెత్తేశారు కృష్ణరాయలతో సైతంగా. ఒక్క తెనాలి రామకృష్ణుడు మాత్రం చెయ్యెత్తకుండా అలా కిందే పెట్టాడు. ఏమి రామకృష్ణ, మేమందరం స్వర్గానికి వెడదాం అనుకుంటున్నాం, నువ్వు మాతో స్వర్గానికి రావా అంటే మీరందరూ స్వర్గానికి వస్తే స్వర్గం ఎందుకు అవుతుంది, నరకం అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను అన్నమాట. మీరంతా స్వర్గానికి వస్తే స్వర్గం కూడా నరకం చేస్తారు బాబు, మీరంతా పోతే ఇది స్వర్గం అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు ఆయన హాస్యానికి. అలాగా మన జనాలంతా కనుక స్వర్గానికి వెడితే అది నరకం కాదు నాకు నమ్మకం, కాబట్టి మీరు మహాత్ములు కనుక మీరు తప్పగా స్వర్గానికి వెళ్ళాలని కోరుకోండి. నరకానికి వెడితే ఎన్ని యాతనలు అనుకుంటున్నారండి, బాబోయ్ మిమ్మల్ని బజ్జీల కింద వేయిస్తే నేను తట్టుకోగలను, అసలేను అది సున్నిత హృదయం. అందువల్ల అయినా సరే ఇళ్లల్లో తప్పక గరుడ పురాణం నిత్యపారాయణం చెయ్యాలి, నిత్యం చదవాలి. చాలా గొప్ప గ్రంథాలు అనమాట. వ్యాసుల వారు చెప్పారు, 18 పురాణాన్ని సకృత్వ భగవాన్ ముని, 18 పురాణములు స్వయముగా రాశాడు ఆ భగవంతుడు ముని. ఎందుకు రాశాడు? కలియుగములో ఉన్న మానవులని ఈ 18 పురాణాలు ఉద్ధరిస్తాయి. ఇవి 18 చదవలేకపోవచ్చు, 18 వినలేకపోవచ్చు, 18 చెప్పలేకపోవచ్చు. కనీసం పూజితం యద్గృహే నిత్యం, పూజించడం కష్టం కాదుగా, అందరూ సంస్కృతం చదవలేరండి. ఒకవేళ చదువుకున్నా దాన్ని కంఠస్థం చేయలేరు, కంఠస్థం చేసినా పురాణంగా చెప్పలేరు. చెప్పినా 18 పురాణాలు వినే ఓపిక మనకుండదు. ఇవాళ వింటే రేపేను, ఇవాళ విన్నామంటే రేపొద్దున మళ్ళీ ఇంట్లో కూర్చొని సీరియల్ చూడడం. కాబట్టి ఈ మానవునికి నిత్యం అన్నీ చేసే అవకాశం లేదు. అందుకే నేను చెప్పాడు పూజితం యద్గృహే నిత్యం అన్నాడు. నిత్యం మీ ఇంట్లో పురాణం పెట్టండి, కనీసం పూజించండి, 2 చేతులు జోడించి నమస్కరించండి, వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షములు 4 లభిస్తాయి. 18 పురాణాలు అందుకు రాసేట ఆయన. ఈ 18 పురాణములు లోకశ్రేయస్సు కోసం. ఆఖరిని మళ్ళీ ఏమన్నాడు చెప్పిన, కృతాదౌ భగవో ధర్మాః, కృతాదౌ భగవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం, పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరోండునాం. కృతయుగములో మానవులు తరించడానికి చాలా పనులు చేయవలసి వచ్చేది. కృతయుగంలో మానవులు తరించాలంటే యజ్ఞములు చేయవలసి వచ్చేది, దానాలు చేయాల్సి వచ్చేది, గోవుల్ని పూజించవలసి వచ్చేది, చివరి రోజుల్లో సన్యాస దీక్షతో అడవుల్లోకి వెళ్ళి కటిక నేల మీద పడుకోవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఇవి చెయ్యలేమి, ఇన్ని పనులు చెయ్యక్కర్లా. కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మం చాలట. ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క ధర్మమును పాటిస్తే మీరు మొత్తం అన్ని దానములు ధర్మములు పూజలు చేసిన పుణ్యం పొందుతారు, నరకానికి వెళ్ళరు. ఏమిటి కలియుగంలో ధర్మం? పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే. ఒక్కటి ఇంతకంటే సులభమే ఉన్నదండి. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అంటే అర్థం ఏంటో తెలుసా? నృణాం ఈ నరులకు పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ మరొక ధర్మము న విద్యతే లేదు. అంటే కేవలం పురాణం వినడు చాలు. ఇంత సులభంగా మిమ్మల్ని తరింపచేయడానికి నేను చిన్న ధర్మం పెట్టాను. ఇప్పుడు యజ్ఞం చేయాలంటే ఎంత కష్టం? మీరు చూస్తున్నారుగా, యజ్ఞం అంటే దానికి పెద్ద దీక్ష, ఖర్చు, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ పని. ఆఖరికి వేద సభన్న బోర్డు ఖర్చుతో కూడింది. కానీ పురాణాన్ని దగ్గరకు వచ్చేసరికి ఒక్క గంట అర్థం అవుతుంది కూడా. అందువల్ల సులభం అన్నమాట. అన్ని వేదములలో అన్ని యజ్ఞములలో ఉన్నటువంటి ఫలితం ఒక్కసారి పురాణం వింటే వస్తుందిట. సర్వ వేదేషు యత్పుణ్యం, సర్వతీర్థేషు యత్ఫలం, సకృత్ పురాణ శ్రవణాత్తత్ఫలం లభతే నరహ. చూడండి, దేవీ భాగవత మహిమలో చెప్పాడు, భారతం చివరిలో చెప్పాడు, స్కాంద పురాణంలో మానసోత్తరఖండలో చెప్పాడు. దీని అర్థం ఏంటి? సమస్త వేదములు శ్రద్ధగా వినడం వల్ల ఏ ఫలితం వస్తుందో, హచ్చి హచ్చి అని తుమ్ములు ఒక్కసారి వినడం వల్ల ఏ ఫలితం వస్తుందో, సర్వతీర్థములు యాత్రలన్నీ చేయడం వల్ల ఏ ఫలితం వస్తుందో, ఒక్కసారి పురాణం వింటే ఆ ఫలితం వస్తుంది. అంటే పాప ఆయన తుమ్మారంటే సత్యం, అంతకంటే లేదు. ఈ శ్లోకం సత్యం అని చెప్పడానికి ఎంత తుమ్మారు. సర్వ వేదములలో ఏ ఫలితం ఉన్నదో అన్ని వినడం వల్ల, సర్వతీర్థములు ఆచరించటం వల్ల వచ్చే ఫలితం సకృత్తు అంటే ఒక్కసారి అన్నాడు ఆయన. ఒక్కసారి ఆ ఫలితం పురాణ శ్రవణ పురాణం వినడం వల్ల వస్తుంది అన్నాడు ఆయన. అటువంటి అపూర్వమైనటువంటి పురాణములు మనకి ఈ ధర్మములు చెప్పాయి గనకే ఆకాశవాణి ఆ ధర్మం ఎరిగినటువంటి మహానుభావుణ్ణి ధర్మరాజుని, నాయనా వద్దు, నువ్వు ఈయన శరీరమును దహనము చెయ్యగల వదిలేయి అనగానే వెంటనే వదిలేశాడు ఆయన. భక్తితో ఆ శరీరానికి ఒక నమస్కారం చేశాడు. శరీరము విడిచిపెట్టిన వాడికి తప్పక నమస్కారం చేయమన్నారు రెండోయ్. అంటే అందరి శరీరాలకి కాదు, యతులు సన్యాసులు గురువులు ఇలాంటి గొప్పవాళ్ళ శరీరాలకి. పరమ పాపాత్ముడు లోకాలను దోచిన క్షుద్రుడు ఉన్నాడు అనుకోండి, వాడి శరీరానికి మనం అదంతా రాజకీయాలు, వాటి కోసం మనం దండం పెట్టక్కర్లా. ఎంతోమంది ప్రాణాలు తీసిన దుర్యోధనుడు లాంటి వాడు చచ్చిపోతే వాడి శరీరానికి మనం దండం పెట్టక్కర్లా, నమస్కారం చేయక్కర్లా, దండలు వేయక్కర్లా. ఊరికే దహన సంస్కారాలు చేయటం వరకే చేయాలంతే. పుణ్యాత్ములు కొంతైనా ధర్మము చేసిన వారు, మహానుభావులతో తిరిగిన వాళ్ళు, సాధువులైన వాళ్ళు, సాంగత్యంతో బ్రతికిన వాళ్ళు, ఇటువంటి పుణ్యాత్ముల శరీరములున్నాయే అవి దేవాలయములో విగ్రహములతో సమానం అన్నాడు. చెప్పాడు ఒక ఆయన, ఒక సంవత్సర కాలం పాటు ఎవరైనా శ్రద్ధతో పురాణం వింటేట అటువంటి వాడి శరీరము సాలగ్రామశిలతో సమానం. ఇవన్నీ నేను చెబుతున్నవన్నీ వ్యాసుని యొక్క ప్రామాణిక శ్లోకాలు చెబుతున్నాను వినండి. ఒక సంవత్సర కాలం శ్రద్ధగా పురాణం వింటే ఆ వ్యక్తి శరీరము సాలగ్రామముతో సమానం. సాలగ్రామాన్ని ఏం చేస్తాం? అభిషేకిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆలయంలో పెడుతున్నాం. ఈ శరీరం కూడా అంత గొప్పది, ఆ శరీరానికి నమస్కారం చెయ్యి. ఇక రెండోది ఏమిటో తెలిసిన, సంపూర్ణముగా మహాభారత శ్రవణం చేసినటువంటి వాడు ఉంటాడు కదా, వాడి శరీరం బదరీలో శ్రీమన్నారాయణ విగ్రహంతో సమానం అంట. భారతం అంటే రామాయణము సంపూర్ణముగా విన్నటువంటి వాడు ఉన్నాడే, సరయూ నదితో సమానం వాడి శరీరం అన్నాడు. సరయూ నదికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంటుంది వాడి శరీరానికి. భాగవతం గనక శ్రద్ధగా వింటేనో, ఇంక ఈ భాగవతాన్ని దేంతో పోల్చలేం గనక వైకుంఠంతో సమానం ఈ శరీరం అన్నాడు ఏకంగా. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పాడు. కాబట్టి అందువల్లే అటువంటి మహానుభావులు, ఇప్పుడు మీలో ఎవరైనా సరే మీ శరీరాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం విడిచిపెట్టడం కాదు, బతికుండగా కూడా మీకు నమస్కారం చేయాలి. మళ్ళీ చచ్చిపోయాకే దండం పెట్టాలంటే మీరు రావడానికి ఇంకా 100 ఏళ్ళు ఉంది, కంగారు ఏం పడకండి, మీరేం కంగారు పడకండి, మీకు సంపూర్ణ ఆయుష్ ఉంటుంది, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇది విని అపార్థం చేసుకుని, అయితే మేము చచ్చిపోయాక మాకు దండం పెట్టమంటారా అండి, అప్పుడే పొమ్మంటారా అండి అని మీరు అడగక్కర్లా. మిమ్మల్ని నేను అంత తేలిక వెళ్ళనివ్వను, మీ అందరూ కూడా 100 ఏళ్ళు నిండాకే దర్జాగా స్వర్గానికో లేక బ్రహ్మలోకానికో కడతారు. ఇంకా బాగా భారతం వింటే బ్రహ్మలోకానికి కడతారు. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు నా సీటు మాత్రం నాకు కట్టిపెట్టండి, నన్ను కూర్చొనివ్వండి అక్కడ, అందులో మాత్రం కూర్చోకండి. నేను ముందెడితే మీ సీట్లు కొంచెం పిల్లలు కదా వీళ్ళు, కాబట్టి వీళ్ళు కొంచెం లేటుగా వస్తారు. నేను ముందు వెళ్ళినప్పుడు గ్యారంటీగా ఈ అమ్మాయికి అమ్మాయికి ఓ సీట్ అట్టే పెడతాను. రోజు శ్రద్ధగా వింటున్నారు కదండి, పాపం దండలు పట్టుకొస్తున్నారు. అందుకని వీళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను అక్కడ బ్రహ్మకి చెబుతాను అన్నమాట, పాపం భూలోకంలో ఇద్దరు భక్తులు ఉన్నారండి చిన్నపిల్లలు వాళ్ళు, అటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ హాయి ఇవ్వండి, వాళ్ళు శరీరం విడిచిపెట్టాక అటువైపు ఇటువైపు వాళ్ళకు కూడా మళ్ళీ సీట్లు ఇవ్వండి. మళ్ళీ మీరు ఇక్కడి నుంచి వచ్చినప్పుడు దండలు పట్టండి సుమా, అక్కడ దండలు కొరతగా ఉంటాయో ఎలా ఉంటాయో తెలియదు కనుక. మొత్తం మీద పవిత్ర కార్యాచరణ చేసినటువంటి వాళ్ళకి అంత ఊర్ధ్వగతులు ఉంటాయి. అవన్నీ నియమములు, ఇవన్నీ ధర్మములు గనక గరుడ పురాణాదులు చెబుతున్నాయి గనక అటువంటి వాళ్ళకి నమస్కారం చెయ్యాలి. ఉత్తమ గతులు పొందినటువంటి వాళ్ళు, సాధన చేసిన వాళ్ళ శరీరములు దేవతా విగ్రహములతో సమానం. అందుకే వినయంబొప్ప నమస్కరించి, వినయముగా నమస్కరించాడు ధర్మరాజు గారు. తగలబెట్టడం మానేసి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఇంకొక రహస్యం మళ్ళీ మనకి, విదురుడు ఈయనకి బంధువే కదా, ఎంత దాసీపుత్రుడైనా వ్యాసుని కొడుకు తమ బంధువు, శవాన్ని ముట్టుకున్నాడు కానీ స్నానం చేయకుండానే వెళ్ళి తండ్రికి తల్లికి నమస్కరించాడు. ఎందువల్ల? అవధూతల శరీరములు దేవతా విగ్రహాలు. దేవతా విగ్రహం ముట్టుకున్నాక స్నానం చేయాలా? మైలు ఉండదు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఆ శరీరానికి ఎంత విలువ ఉన్నదో. ధర్మరాజు సకల ధర్మములు ఎరిగిన మహానుభావుడు, ఆ శవాన్ని ముట్టుకున్నవాడు, ఆ ఆత్మను తనలో కలుపుకున్నవాడు, ఎక్కడ మాట వరస కూడా స్నానం చేయకుండా కాళ్ళు కడుక్కోకుండా ఆ శరీరముతోటే ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, శతయూపుడి వంటి ఋషుల్ని ముట్టుకుని, తల్లిని ముట్టుకుని స్నానం చేయకుండానే ఏమని చెప్పాడు, ఇదిగో విదురుడి శరీరం విడిచిపెట్టాడు, ఆయన ప్రాణం నాలో కలిసిపోయింది అని సుబితంబుగనంతయును క్రమంబున, క్రమంగా అంత స్పష్టంగా చెప్పాడు. అర్ఘ్యము కూడా విడిచిపెట్టలేదు. చచ్చిపోయిన వెంటనే అర్ఘ్యం విడిచిపెట్టాలి కానీ విడిచిపెట్టలేదు. ఎందుకు తిలోదకాలు ఇవ్వలేదంటే ఆయన యతి, యతీశ్వరుడి శరీరమునకు ఇలాంటి కర్మకాండలు లేవు. అక్కడ నెల్లాళ్ళు ఇలా ఉండిపోయారటండి. ఒక్క ధృతరాష్ట్రుడికి విదురుడి శరీరం విడిచిపెట్టాడనేది కొంచెం మనస్సుకి కలవరపాటు కలిగించింది. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి విదురుడితో అనుబంధం ఎక్కువ. విదురుడు పక్క నుండి ఎప్పటికప్పుడు దెప్పాడు, సరైన మార్గంలో తిప్పాడు. మొగమాటం లేకుండా నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావన్నాడు, ఒప్పు చేస్తే ఒప్పు చేసావన్నాడు. ఆత్మీయత ఎక్కువ కదా, అందువల్లే విదురుడు లేకపోవడం కొంచెం లోటు అనిపించినా ధర్మరాజు ఉండడం వల్ల మళ్ళీ ఆ లోటులోంచి బయటపడ్డాడు. తక్కిన వాళ్ళు జ్ఞానులు గనక, మహానుభావుడు ధర్మరాజు లాంటి వాళ్ళు, ఆ విదురుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసు గనక ఇంకా దాని గురించి ఎక్కువ దుఃఖించలేదు. సరిగ్గా ఒక నెల్లాళ్ళు అడవిలో ఉండిపోయారు రాజ్యం విడిచిపెట్టి ధర్మరాజాదులు. ఈ నెల్లాళ్ళు ధృతరాష్ట్రుడు, నాయన ధర్మరాజా నీకు మాత్రం నేను అడవికి వెళ్ళి పళ్ళు తీసుకొచ్చి పెడతానే అని తానే అడవికి వెళ్ళి ఎండిపోయిన పళ్ళు భార్య కుంతి చూపిస్తూ ఉంటే ఏరి పట్టుకొచ్చి ప్రేమగా ధర్మరాజు గారికి పెట్టాట. ధర్మరాజు మీద ఆయనకి అంత అభిమానం. అందుకనే అక్కడికి వచ్చినటువంటి భటులు ఉన్నారు, వాళ్ళు వంటలు చేస్తున్నారు, తక్కిన వాళ్ళు కూడా సేవకులు ఉన్నారు. ధర్మరాజు తనకు కావాలంటే తను తెచ్చుకోగలడు, ముసలాయించే చేయించుకుంటాడా? కానీ ధర్మరాజున అతిథి, ఆ ధర్మమూర్తికి ఒకప్పుడు నేను కొన్ని అపచారములు చేశాను, ఆయన్ని ఏడిపించాను, ఆ పాప ప్రాయశ్చిత్తంగా నా చేత్తో పళ్ళు లేకపోతే ఆకులు ఇవి సేకరించి తీసుకొచ్చి, దుంపలు తీసుకొచ్చి ఆయనకి పెట్టి, ఆయన ఆకలి తీర్చి ఆయనకు ఆతిథ్యం ఇస్తే ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందనే కోరికతోటి, అనే ఊహతోటి ధృతరాష్ట్రుడే పనిచేశాడు. అడవిలో ఉన్న మంచి మంచి కందమూలాలు, ఫలాలు, తినడానికి పనికొచ్చే కొన్ని ఆకులు ఉంటాయండో, చాలా రుచిగా ఉంటాయి అటువంటి ఆకులు, ఇవన్నీ కుంతి చూపించేదనమాట. అదిగో ఈ దుంప బాగుంది, ఈ పండు బాగుందంటే అవి తాను ఏరి మూటగట్టుకుని పై వస్త్రంలో భార్యా సమేతముగా, కుంతి సమేతంగా, సంజయ సమేతంగా మధ్యాహ్నానికి పోగేసుకొచ్చి వాటిని ధర్మరాజు గారికి ఆహారంగా ఇచ్చేవాడు, ఆతిథ్యంగా ఇచ్చేవాడు. సరే నెల్లాళ్ళు గడిచింది కదా, ఈ విధంగా పరస్పరమైన అవగాహనలతో, ఆతిథ్యాలతో, పవిత్రమైన పురాణగాథలతో గడిపారు వాళ్ళు. ఒకరోజున అక్కడికి మధ్యాహ్న సమయంలో పరమ పూజ్యుడు నీలమేఘఛాయ శరీరుడు, అష్టాదశ పురాణవేత్త, భరతవంశకర్త, భారతీ వంశ వివర్ధనుడు వేదవ్యాస మహర్షి అక్కడికి అడుగుపెట్టాడు. మళ్ళీ నెల్లాళ్ళు ఉండిపోతే ఎలాగ వీళ్ళు? అందుకే కొన్ని మహిమలు చూపించడానికి ఆయన అక్కడికి వచ్చాడు. రాగానే ధృతరాష్ట్రుణ్ణి, నాయన ధృతరాష్ట్ర, నీ మనస్సులో పుత్రశోకాన్ని తక్కావా, విడిచిపెట్టావా? విదురుడు నీకు దూరమైపోయిన బాధ, చింత, రవ్వంత కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటున్నావా? ఈ ధర్మమూర్తిని, ధర్మరాజుని కన్న కొడుకు కంటే ఎక్కువ ఆదరిస్తున్నావా? వినుము దీర్ఘ వైరవృత్తియు, వినుము దీర్ఘ వైరవృత్తియు, ద్రోహ చింతనము లేక వాక్కును మనము ఒక్క చందమగుట సకల జనములకును బంధు సంపదాప్తి పరమ సాధనంబు. జ్ఞానులు ఏం చేస్తారు? బంధువులే గొప్ప సంపద, బంధువులతో కలిసి బ్రతకాలి, బంధువులతో కలిసి తిరగాలి, మన ధనం మన జ్ఞానం మన వాళ్ళందరితో పంచుకోవాలి, అంతేగాని మన ఒక్కళ్ళమే సంపాదించుకుందాం, మన కుటుంబమే బాగుండాలనే కోరికతో ఉండరు. జ్ఞానులు దీర్ఘవైరం ఎవరితోటి వహించరు, ఎక్కువ కాలం ఎవరిని శత్రువులుగా భావించరు. శత్రుత్వం అనేది ఆయా సందర్భాలని బట్టి మాటా మాటా పెరగడం వల్ల వస్తుంది, ఆ మాట పోయాక మళ్ళీ ఆ శత్రుత్వం కూడా పోవాలి. శత్రుత్వం తాత్కాలికంగా ఉండాలట, మిత్రత్వమే శాశ్వతంగా ఉండాలి. నీ మనస్సు నీ శరీరం ద్రోహ చింతన లేక పాతకాలపు పగ విడిచిపెట్టి పవిత్రంగా ఉంది కదా, ఉంటుంది. ఎందుకంటే నువ్వు సాధకుడివి గనక. మళ్ళీ ఇంత మాట ఎందుకంటున్నాడంటే, నీ కొడుకులు నీ ధర్మరాజాదులు చంపారనే ఊహ మనస్సులోకి కూడా రాకూడదు సుమా. మాట వరస కూడా నా కుమారుడు పరిపాలించవలసిన రాజ్యం ధర్మరాజు గారికి వచ్చిందనే ఊహ నీకు రాదు సుమా అని హెచ్చరించడానికి అన్నీ ఎరిగిన వాడవడం వల్ల అప్పుడప్పుడు ధృతరాష్ట్రుడి బలహీనత కూడా ఆయనకి దివ్య దృష్టి ఉంది కాబట్టి తెలుసు గనక ఇంత జాగ్రత్తగా కఠినంగా చెప్పాడనమాట. అబ్బాయి నువ్వు జాగ్రత్తగానే ఉన్నావా, ఎక్కడా మాట వరస కూడా పొరపాటు పనులు చేయటం లేదు కదా. తర్వాత సకల జనులను ఈ పక్షపాతం లేకుండా చూస్తున్నావు కదా, ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు నీవు ఏ ఫలం తింటున్నావో వాటినే ధర్మరాజుకు కూడా పెడుతున్నావు గనక. ఈ ధర్మరాజు ఎవరనుకుంటున్నావయ్యా? మహానుభావుడైన యమధర్మరాజు గారు. భూలోకంలో ధర్మం అంటే ఇలా ఉంటుంది, ప్రవర్తన అంటే ఇలా ఉంటుంది, సోదర ప్రేమ ఇలా ఉంటుంది, కష్టాలలో కూడా ఎలా ఓర్చుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు ఆ సుఖాల మీద వ్యామోహం లేకుండా ఎలా ఉండాలి అని లోకానికి చాటడం కోసం యమధర్మరాజు తన దివ్య అంశతో ఈ ధర్మరాజు రూపంలో వచ్చాడు. ఈ ఎదురుగుండా ఉన్నాయన ఆకారము ధరించిన ధర్మం. ఇక విదురుడు మాండవ్యుడనే శాపం వల్ల భూలోకంలో పుట్టిన ధర్మదేవత, మరణం పొందిన శరీరం విడిచిపెట్టిన విదురుడు ధర్మదేవత, ధర్మరాజు ధర్మదేవత. అందుకే ఆ విదురుడు శరీరం విడిచిపెట్టినప్పుడు తన ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణములు అన్నీ ధర్మరాజులో కలిపేసి మరీ శరీరం విడిచిపెట్టేశాడు ఆయన. నీవు ఈ ధర్మరాజును ముట్టుకుంటున్నావంటే ఏకకాలంలో యమధర్మరాజుని, విదురుడిని, ఈ ధర్మమూర్తిని ముగ్గురిని ముట్టుకున్నట్టే. ఈతని నువ్వు గౌరవించావంటే ఏకకాలంలో ముగ్గురిని గౌరవించినట్టే. ఇక నీకు ఈ వనవాసం ఏం దుఃఖం లేదు కదా, ఉపవాసం ఉండడం వల్ల నీ శరీరం ఏమి ఆయాసం పొందడం లేదు కదా అంటే, మహానుభవ నాకు ఈ వనవాసం దుఃఖం ఏమిటి, ధర్మరాజు దైవం నాకు తెలుసు, ఈ ధర్మరాజు దైవం కాబట్టి నా చేత్తోటి ఏరి పళ్ళు పట్టుకొచ్చి పెడుతున్నాను, ఈ దైవానికి అంటే ఈ ధర్మమునకు ధర్మదేవతకి నేను కొంత ద్రోహం చేశాను, ఆ పాపం అంతా ప్రాయశ్చిత్తం ఇక్కడే చేసుకుని వెళ్ళిపోతాను, ఈ మహాత్ముడు ఇక్కడుంటే నా శరీరం పొంగిపోతూ ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదం కలుగుతుంది, ధర్మరాజు ఉన్న చోట ఆహ్లాదం కలుగుతుందిటండి, అసలు ధర్మరాజు ఉన్న చోట ఎవరికి దుఃఖం ఉండదు, దుఃఖం ఎవరికంటే రాక్షసులకి, దుర్యోధనుడు లాంటి వాడికి దుఃఖం ఉంటుంది కానీ ఇంకెవరికి దుఃఖం ఉండదు. నాకు ఈ వనవాసం ఆనందంగా ఉంది, ఉపవాసాలతో ఆహారం తగ్గించుకుని భగవన్నామం చేస్తూ ఉంటే, గురువులైన మీరిచ్చిన దీక్షతో మంత్రజపం చేస్తూ ఉంటే నా మనస్సు శరీరం పొంగిపోతున్నాయి. ఇక కుంతీదేవి చేస్తున్న సేవ మాటల, కొడుకుల్ని విడిచిపెట్టింది, రాజ్య సుఖాలు విడిచిపెట్టింది, తాను కటిక ఉపవాసాలు చేస్తోంది, అయినా మా ఇద్దరికీ సేవలు చేస్తుంది, పాదసేవ చేస్తోంది, ఆ పుణ్యాత్పురాలి సేవతో మేము ఆనందంగా ఉన్నాం కానీ అని మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఈ కానీ ఏమిటో మళ్ళీ వ్యాసుడు చిరునవ్వు నవ్వి, నాకు తెలుసు అయ్యా, నీకేదో కోరిక ఉందనిపిస్తోంది, కోరుకో నీకేం కావాలి అన్నట్ట. నాకేమీ లేదండి అన్నాడు మళ్ళీ ఈయన. అబ్బెబ్బెబ్బే నాకు తెలుసు కదా, కోరుకో, నీ మనస్సులో ఏదో ఉంది, నువ్వు అడిగిన కోరిక ఏదైనా ఈ మూడు లోకాలలో ఎక్కడున్నా నీకు కోరుకున్న కోరిక ఈ భూలోకానికి తీసుకొచ్చి నీకు ఆ కోరిక తీరుస్తాను అనగా మళ్ళీ ఏమన్నాడు ధృతరాష్ట్రుడు, సంయమీంద్ర నాదు జన్మంబు సఫలత బొందే, మీరు విమల బుద్ధి ఎంత ఆదరించినప్పుడలేదింక పరలోక భీతి ధన్యతముడనైతి నేను. మహాత్మా, నా జన్మ ఎప్పుడో సఫలత్వం పొందింది, నీలాంటి పుణ్యాత్ముడి వల్ల ఆవిర్భవించాను, నువ్వు నన్ను ఆదరించావు, ఎన్నో పర్యాయములు ఉపదేశం ఇచ్చావు, మరి ఎన్నో పర్యాయాలు నన్ను ఎక్కడికక్కడ అధర్మ మార్గం నుంచి ధర్మ మార్గంలోకి మళ్లించావు, ఇక నాకు పరలోక భయం లేదు, నేను ధన్యాత్ముణ్ణి, ఉత్తమ లోకాలకు వెడతాను. వేదవ్యాసుడి శిష్యుడికి అధమగతులు ఎందుకు వస్తాయి? వ్యాసుడి శిష్యుడికి, వ్యాసుడి పురాణములు విన్నవాడికి, వ్యాసుడి వాక్కులు నమ్మిన వాడికి, వ్యాసుడి రోజు నారాయణుడి కింద భావించిన వాడికి అధమగతులు ఉండమని చెప్పేశాడండి. నా పరలోక భీతి లేదు. మనం వ్యాసుడిని నమ్మే, వ్యాసుడిని నమ్మితే మనకేం భయం? ఇక్కడ ఆ మాట మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, పరలోక భీతి లేదింకా అన్నాడంతే, ధన్యతముడనైతి. కాకపోతే ఒక చిన్న కోరిక ఉంది, నాకు తెలుసుగా ఆ కోరిక ఏమిటో చెప్పు. మునీశ్వర, నా కుమారుడు దుర్యోధనుడు పరమ పాపాత్ముడు, వాడి తమ్ముళ్ళు అంతకంటే పాపాత్ములు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళంతా యుద్ధంలో చచ్చిపోయినా యుద్ధంలో చచ్చిన వాళ్ళు వీరస్వర్గానికి వెడతారని విన్నాను, కానీ నిజంగా వాడు స్వర్గానికి వెళ్ళారా లేక వాళ్ళు నరకంలో పడి నానాయాతన పడుతున్నారా అని నా కుమారుల మీద కొంచెం బెంగగా ఉంది. నా కొడుకులు ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నారో వాళ్ళనే అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు మాయదారి కోరిక. వ్యాసుడు చెప్పాడు వీరస్వర్గం ఉందని, అయినా సరే దుర్యోధన అని పిలిచి హౌడుయుడు అని అడిగితే కన్నా మనస్సు సంతోషంగా ఉండడంలా. అనగానే వెంటనే గాంధారి ఏముందో తెలుసా, ఎందుకు ముసుగులో గుద్దులాట, మా దంపతులు ఇద్దరం ఒక కోరిక కోరుతున్నాం, చచ్చిన మా కుమారులందరినీ బంధువులందరినీ మొత్తం చూడాలనుంది నాకు, వాళ్ళందరూ ఒకసారి చూపించవా, నూరుగురు కొడుకుల్ని చూడాలనుంది, యుద్ధంలో చచ్చిపోయిన ఇంకా బాహ్లికుడు సైంధవుడు అల్లుడు కదా, మరి ఆవిడికి అల్లుడు సైంధవుడు తలకాయ అర్జునుడు పర్రం నరికి పారేశాడు పొట్లకాయ నరికినట్టుగా, ఆ తలకాయ ఇవన్నీ చూడాలనుంది. భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా చూడాలి మళ్ళీ, అంతేగాని విఠలాచారి సినిమాలో ఉంటే మేము చూడలేము. చచ్చినప్పుడు వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో ఆ లోకపు దేహాలు మాకొద్దు, భూలోకంలో బ్రతికొండగా వాళ్ళు ఎలా ఉన్నారో అలా యథాతథంగా వాళ్ళందరినీ పోయే ముందున్నటువంటి యవ్వనంతో చూడాలనుంది. అనగానే పరమమునీంద్ర సమరమృత కురువీరుల మా మనముల గోడడుగ భవత్ కరుణవలయ లోకం బచ్చరు వందగ చోపవే విచిత్రపు మహిమన్. పైగా ఇప్పుడు ఈ గాంధారి పక్కన కోడళ్ళు కూడా వచ్చి గిల్లుతారు వాళ్ళ అత్తగారిని, ఏమని ఏమండో మా ఆయన్ని కూడా అని గాంధారి పక్కన భానుమతి, ఇంతలో ఇంకొక ఆవిడ వచ్చి ఇవో మా ఆయన యుద్ధరంగంలోకి వెళ్ళి మీ కొడుకులకి సేవ చేశాడండి, వాడు మావాడేనండి అని ఒకళ్ళు. అందరూ చెప్పగానే ఇదిగో వేదవ్యాస మహర్షి మావయ్య గారు ప్రత్యేకంగా ఆడండి, మా మావ పరమమునీంద్ర చచ్చిపోయిన మృతవీరులు అందరి భార్యలు ఇక్కడున్నారు, వీళ్ళు అదే కోరుతున్నారు, నీ కరుణతో చచ్చిన వాళ్ళని చచ్చెర చూపించు, వెంటనే ఇక్కడికి భూలోకానికి తీసుకొచ్చి చూపించు, నువ్వు తలుచుకుంటే వైకుంఠం భూలోకానికి తీసుకురాగలవు, కైలాసమును చూపించగలవు, బ్రహ్మలోకం చూపించగలవు, స్వర్గంలో ఉన్న వాళ్ళని లేక నరకంలో ఉన్నారో వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి చూపించడం పెద్ద కష్టమా స్వామి అనగానే అప్పుడు కుంతి ముందుకు వచ్చిందండి. వెంటనే వ్యాసుడు, ఏమమ్మా పెద్ద కోడల కోరిక విన్నాను, సరే ధృతరాష్ట్రుడి కోరిక విన్నాను, నువ్వు కూడా కొంచెం అని ఊగుతున్నావు, నీవేమన్నా మాట్లాడాలనుకుంటున్నావా అన్నాడు. ఇంక ఎలాగో వాళ్ళు కోరారు కదండి, నా కోరిక కూడా చెప్పుకోవడం ధర్మం కదండి. నేను దురదృష్టవంతురాలిని, చిన్నప్పుడు మా ఇంటికి దుర్వాసముని వస్తే ఆయన్ని భక్తితో సేవించాను, సేవిస్తే ఆయన నాకు ఒక మంత్రం ఇచ్చాడు, ఈ మంత్రం జపిస్తే ఏ దేవతల్ని పిలిస్తే ఆ దేవతలు వచ్చి సంతానం ఇస్తారు తల్లో అంటే తిన్నగా ఉండక బాల్య చేష్టల వల్ల సూర్యుడిని ప్రార్థించాను, సూర్యుడు వచ్చి సహజ కవచ కుండలములతో కూడిన కర్ణుణ్ణి ప్రసాదించాడు, ఆ కర్ణుణ్ణి సూర్యుడి ఆజ్ఞ వల్ల గంగలో వదిలాను, రాధాదేవి దగ్గర పెరిగి రాధేయుడయ్యాడు, కౌంతేయుడు రాధేయుడయ్యాడు, అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతుంటే కూడా తెలుసుకోలేకపోయాను, తీరా తెలిసాక కొడుకు చచ్చిపోయాడు, నా మాట వినలేదు, అది పాపమో పుణ్యమో కానీ లోపల నన్ను కలచి వేస్తుంది, పాపమయ్య కాకుండా నప్పని తలంచి అళ్ళుకుచుండు మద్భయమపనయింపుడతుల కరుణ ఇక్కురు వృద్ధున అభిమతమును సఫలముగ చేయుడివి నాకు సద్వరములు. అది పాపమో పుణ్యమో అది దైవ సంకల్పమని మీలాంటి వాళ్ళు అంటున్నారు, కానీ నా కొడుకే కదండి వాడు, వాడిని చూసినప్పుడల్లా గిజగిజలాడిపోయేదాన్ని, పెద్దయ్యాక చూశాను ఖచ్చితంగా వీడు నా కొడుకేమో అనిపించింది, తీరా కొడుకుని మీలాంటి వాళ్ళ వల్ల తెలిసాక కుమారా మన వైపు వచ్చేయంటే వాడు నా మాట వినలేదు. చచ్చిపోయాడు పాపం, యుద్ధంలో దుర్మరణం పాలైపోయాడు. ఆ కుమారుణ్ణి చూడాలని ఉన్నది. ఈ కురువృద్ధుడు తన కొడుకులు చూడాలనుకుంటున్నాడు కదా, ఆయన కోరిక ఎలాగో తీరుస్తారు కదా, నా కోరిక కూడా తీర్చండి. నా దోషం ఏమైనా ఉంటే ఆ దోషానికి ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే వేర్రిదానా, నీకు రవ్వంత దోషము లేదు నేను చెప్పానన్నాడు వ్యాసుడు. ఇది దేవతల సంకల్పం. ఆ కర్ణుడు పూర్వకర్మ వల్ల నీకు ముందుగా కొడుకుగా పుట్టి నీ దగ్గర పెరిగే యోగానికి నోచుకోలేదు. కర్ణుడే నీవేపుండుంటే ఈ భారత యుద్ధం జరగదు, వీళ్ళు చావరు, చావకపోతే భూదేవికి బరువు తగ్గదు. భూభారం తగ్గడానికి పరమనీచాత్ముడైన కలిపురుషుడు భూమి మీద పుట్టాడు. కలిపురుషుడే ఈ ధృతరాష్ట్రుడు ఏమనుకున్నా పర్వాలేదు, ఆయనకి లెక్క ఏంటండి, అందుకే చెప్పేశాడు. ధృతరాష్ట్రుడి కొడుకు కలిపురుషుడు సుమ పాపాత్ముడు వాడు. కలియుగం, ఈ కలియుగ అధిష్టాన దేవత దుర్యోధనుడు రూపంలో పుట్టింది. ఇంకా చచ్చిపోయిన రాక్షసులంతా పూర్వజన్మలో విష్ణువు చేతిలోనో ఇంకో చోటో చచ్చిపోయిన వాళ్ళంతా మోకుమ్ముడిగా శివుణ్ణి ప్రార్థించి మళ్ళీ దుర్యోధనుడి తమ్ములుగా భగదత్తాదులుగా పుట్టుకొచ్చారు. భీష్ముడి లాంటి వాళ్ళంతా కూడా ఉత్తములు. భీష్ముడు వసువు, ద్రోణాచార్యుడు బృహస్పతి అంశతో పుట్టుకొచ్చాడు. మరుత్తు అని పేరు కలిగిన గణములున్నాయే, ఆ మరుద్గణముల అంశంతో పాండురాజు పుట్టుకొచ్చాడు. ధృతరాష్ట్రుడనే ఒక గంధర్వరాజు గారు ఈ ధృతరాష్ట్రుడిగా పుట్టాడు. ఆయన భార్య ధర ఈయనకి గాంధారి కింద పుట్టింది. నువ్వు కూడా సామాన్యురాలివి కాదు, మరుద్గణముల భార్యవి, కుంతిగా పుట్టావు. నాకు ఈ మధ్య మధ్యలో దోమలకి నాకు ఏదో ఉందండి. గట్టిగా గోవిందా అని మరుద్గణములు అనే పేరుతో ఒక 49 మంది దేవతలు ఉన్నారట. ఆ 49 దేవతల యొక్క సమూహము పాండురాజుగా పుడితే ఆ మరుద్గణముల భార్యలు మళ్ళీ భూలోకంలో కుంతిగా మాదిరిగా పుట్టారు. మీరు సామాన్యులు కాదు, ఇలా అందరూ కారణ జన్ములే. చంద్రుడు తన అంశతో అభిమన్యుడిగా పుట్టాడు, అందుకే అభిమన్యుడి ఇప్పుడు ప్రస్తుతం స్వర్గంలో ఉన్నా కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ చంద్రుడిలో కలిసిపోతాడు. ఇలా దేవతలు, రాక్షసులు, క్రూరులు, పుణ్యాత్ములు భూలోకంలో రెండు వర్గములుగా పుట్టి ఢీ అంటే ఢీ అని యుద్ధం చేసి భూభారం తగ్గించి ఎవరిలో వాళ్ళు కలిసిపోయారు. కాబట్టి ఇందులో నీ దోషమే ఏమీ లేదు. ఈ సమస్తము పూర్తిగా శ్రీమన్నారాయణుని యొక్క లీల, శ్రీకృష్ణుడి యొక్క లీల అయింది. నీకేం తప్పు ఉంది తల్లో? కాబట్టి నువ్వు మూలగవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు తల్లి అని ఆవిడ్ని ఓదార్చాడు. ఇప్పుడు మొత్తమే చచ్చిపోయిన వాళ్ళందరినీ చూడాలని ఉంది, అంతే కదా? అవునండి అన్నారట. అందరం గంగ దగ్గర కడదాం, ఈ రాత్రికి గంగానదీ తీరంలో మరి పడుకోవలసి ఉంటుంది, పడుకుంటారా అంటే తప్పక పడుకుంటాం అన్నారు వాళ్ళంతా. వీళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు. అన్నీ పల్లీకి మీ మనంబుల్లవన్నట సమస్తం పుచ్చివైచద నాతో జనుదండు మీరు గంగకు కనియదరని తెగిన బంధు గణముల నచటం. యుద్ధంలో చచ్చిన వాళ్ళందరినీ మీకు చూపిస్తాను, రండి, మీ మనస్సులో ఉన్న బాధంతా తొలగిస్తాను అని వారందరినీ వెంట పెట్టుకున్నాడు. ఇక పూట వాళ్ళకు ఉత్సాహం కలిగింది. గంగానదీ తీరానికి నడిచి కూడా వెళ్ళిపోయారు వ్యాసుడితో పాటు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు, పాండవులు, వచ్చిన బంధువులు, ఈ కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు, ఒకటే అండి మొత్తం ఈ జనం అంతా కట్టకట్టుకుని ఇది ఏమిటో చూద్దాం ఈ మహిమ అనే ఉద్దేశంతో అక్కడ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న శతయూపుడు, ఆయనతో ఉన్న మునులు కూడా బయలుదేరారటండో. చచ్చిన వాడిని భూలోకానికి అసలు ఎవడన్నా తేగలడా, దర్శనం చేయించగలడా? ఈ వ్యాసుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడా, ఉట్టుట్టిన ఈ మాట అన్నాడా అని కూడా పరీక్షించడానికి తక్కిన ఋషులు బయలుదేరారు. ఒక్కొక్కప్పుడు అవతలవాడు నాది ప్రమాణం అంటే ఆ ప్రమాణం చూపించమని అడగాలి కదా, అందుకని అలాంటి ప్రమాణం అవునా కాదా చూద్దామని ఋషులు కూడా బయలుదేరారు. కాకపోతే ధృతరాష్ట్రాదులకి రవ్వంత కూడా సందేహం లేదండో, వ్యాసుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వ్యాసుడు ఎలా సృష్టించాడో తెలుసు కదా. ఇంతెందుకు గాంధారి పొట్ట మీద డామ్మను కొట్టుకుంటే మాంసం ముద్ద బయటకు వచ్చేసిందా లేదా? ఆ ముద్దలను ముక్కలు ముక్కలు చేసి 101 ముక్కలు 101 కొండల్లో పెట్టించి వాళ్ళని బతికించినవాడు కదా ఆయన. ఆయన మహామహిమ తెలుసు, అందుకే వాళ్ళు బయలుదేరారు. కాకపోతే తపస్సు చేసుకున్న ఋషుల్లో వారిలో కొందరు కొంత అనుమానం కూడా ఉంది కనుక ఇదేదో పరీక్షిద్దామని బయలుదేరారట. ఈ విధంగా అంతా కట్టకట్టుకుని గంగ దగ్గరికి వెళ్ళాక ఈ గంగా తీరంలో ఈ రాత్రి హాయిగా నిద్రించండి, పొద్దున్నే గంగలో స్నానం చేయండి, అప్పుడు చూడండి మహిమ అన్నాడు ఆయన. నిద్రపడితేగా ధృతరాష్ట్రుడు తెల్లారిందా, కళ్ళు కనపడగా ఆయనకి, అందుకని గాంధారిని పొడవడం అనమాట పక్కన. తెల్లారిందా, టైం అయిందా, టైం అయిందా, అప్పుడప్పుడు కొంతమంది అడుగు చూస్తూ ఉంటారు టైం అయిందా, టైం అయిందా అని. ఎవడు ఎయిం వాడిది, వాళ్ళ ఎయిం టైం. అందుకని అందరూ కూడా ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు తెల్లారుతుంది అన్నారు. అతి కష్టం మీద రాత్రి అలా గడిచిందనమాట వాళ్ళకి. మనం అనుకుంటాం కానీ ప్రయాణం ఉన్నప్పుడు లేక మంచి పని ఉన్నప్పుడు కొత్తల్లో పెళ్లి కుదిరినప్పుడు చూడండి ఈ పెళ్లి కొడుకు పెళ్లి కుదిరికి ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో అలా ఫోన్ ఆడుకుంటూనే ఉంటారు. ఇది ఒక ఏడాది గడిచి ఎక్కడ ఉంటే అప్పుడు మెచ్చుకోవాలి. ఆఫ్టర్ వన్ ఇయర్ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఈ కూర్చుని కాసేపు అనమాట. కాబట్టి ఏమిటంటే భర్త మీద ఆ రాత్రి అతి కష్టం మీద గడిచింది. తెల్లవారింది, అందరినీ వేదవ్యాసుల వారు పవిత్ర గంగానదిలో హాయిగా సంకల్పముగా స్నానం చెయ్యండి అన్నాడు. సంకల్పం చెప్పుకుని వాడు స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత ఏం జరిగిందో మీరు కూడా రేపటిదాకా ఎదురు చూడండి. వీ హావ్ టు వెయిట్. రేపు యథాప్రకారంగా సాయంత్రం చూద్దాం. అద్భుతమైన ఈ ఆశ్రమవాస పర్వం పూర్తయి, రేపు మౌసల పర్వంలో గడువు పెడతాం. యథాప్రకారంగా 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.